अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहावपुत्रेति तन्मयतयातरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितं अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कम् वनमालाविराजितम् शङ्खचक्रधरं देवम् कृष्णं वन्दे जगद्गुरुम्.
జగద్గురువుల యొక్క ఆజ్ఞని హరిప్రసాద్ గారు తెలియజేశారు గనక మనందరం కూడా రోజు శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క అష్టోత్తర శతనామవళి అంటే నేను చెబుతూ ఉంటే అండం కాకుండా నాతో కంఠం కలిపి అంటూ ఉండండి. వీరందరూ మీకు రేపటి నుంచి కాగితాలు ఇస్తారు, ఇవాళకి ఒకవేళ కాగితాలు లేకపోతే వినండి. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాచ్చంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్న వదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్య పదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతీయే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్య భేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశ కృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీ చక్రాత్మక తాటంక తోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్ భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తత్యమ మత ఉచ్ఛేత్రే నమః. సర్వ దిగ్విజయ ప్రభవే నమః. కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రీతాయ నమః. ఓం ఋష్యశృంగ పురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరీ ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టికళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూ జయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మ జ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాస ఆశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్నగర్భ హేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. రోజు ప్రారంభకాలంలో ఈ అష్టోత్తర శతనామాలు పూర్తయిన వెంటనే ఈ కాగితం తెచ్చుకుంటే పరమ పూజ్యుడు జగద్గురువు అయిన శంకరాచార్యుల వారి యొక్క రుణం కొంచెం మనం ఆ మాత్రం తీర్చుకున్నట్టు అవుతుంది. ఒకప్పుడు ఇక్ష్వాకు వంశంలో మహారాజు గారు ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన భార్యలు ఆ సమయంలో అడవుల పాలయ్యారు. ఆ భార్యల్లో ఒక ఆవిడ గర్భవతి. ఈ గర్భవతి రేపు ఎప్పుడైనా పిల్లల్ని కంటుందేమో, కంటే ఆవిడ మాత్రమే పుత్రవతి అవుతుంది, మిగతా వాళ్ళకి విలువ ఉండదు, ఇక్ష్వాకు వంశాన్ని నిలబెడుతుంది అనే భయంతో ఈ సవతులు, సహజంగా సవతులకు ఈర్ష ఎక్కువ ఉంటుంది కనుక ఒక రోజున విషాన్నం పెట్టారు. ఆ విషాన్నం తినగానే ఆవిడ కడుపు కదిలి పిల్లవాడు పుట్టాడు. చిత్రం ఏంటంటే, విషం తింటే కడుపులో ఉన్న పిల్లవాడు చచ్చిపోవాలి, ఆవిడ చచ్చిపోవాలి. పైన ఒక భగవంతుడు ఒకడున్నాడు, ఆయనకి ఎవరిని ఎలా రక్షించాలో తెలుసు, ఎవరికి ఏ స్థాయి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆ భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు అడవిలో ఉన్నా బతుకుతాడు, ఇంట్లో ఉన్నా చచ్చిపోతాడు. అనుగ్రహం లేకపోతే గృహంలో ఉన్న క్షేమం ఉండదు. ఆయన అనుగ్రహం ఉంటే సింహాల మధ్యలో ఉన్నా సుఖంగా బతుకుతారు. నేను కళ్ళారా చూశాను, ప్రశాంతి ఎక్స్ప్రెస్లో 2001 సంవత్సరంలో బెంగళూరులో ఉపన్యాసాలు చెప్పి తిరిగి వస్తున్నాను. అలా తిరిగి వస్తూ ఉంటే అందులో ఒక అమ్మాయి తిన్నగా ఉండక పిల్లాడు ఏడుస్తున్నాడని గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆ చేతిలో పిల్లాడు దారి కింద పడిపోయాడు. ఇంత చేసేవాడు 2 ఏళ్ల పిల్లాడు. మీకు ఆశ్చర్యం ఏంటంటే, అది రాత్రిపూట, అనంతపురం దాటింది, 7 గంటల సమయం. 7 అంటే మరీ రాత్రి కాదు, అలాగనేమో చీకటిది. ఆ పిల్లాడు పడిపోతే ఆ పిల్ల గొల్లును గోల ఇది లాగారు. ఈ 2 కిలోమీటర్లు వచ్చేసింది అప్పటికే రైలు. ఆ 2 కిలోమీటర్లు మెల్లిగా వెనక్కి తీసుకెళ్ళాడండి ఆ పిల్లాడి కోసం అప్పుడు వారి డ్రైవరు. వెనక్కి వెళితే అక్కడ ముళ్ళ పొదలో ఆ పిల్లవాడు భద్రంగా ముళ్ళు గుచ్చుకోలేదు. 2001లో నాకు మతిపోయింది, ఇదేంటి చంటి పిల్లాడు, ఏమిటి చేతిలోంచి రైల్లోంచి పడిపోవడం, ఏమిటి ఆ కింద అవన్నీ పోయి ఆ ఏరియా అంతా కూడా చిన్న చిన్న ముళ్ళదుబ్బులు, ఈ పిల్లాడు ఎలా పడ్డాడు, ముళ్ళు కూడా గుచ్చుకోలేదు, పొదలో ఏడుస్తున్నాడు. ఆ ఏడుపే లేకపోతే చీకట్లో మనం ఎంత వెతికినా దొరకడు ఆయన. ఆ ఏడుపుని బట్టి ఈ 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళేదాకా వాడు అక్కడే ఉండడం, ఏడవడం, ఆ తల్లి ఎత్తుకుని తీసుకురావడం అసలు అందరికీ ఇప్పటికి కూడా ఆశ్చర్యమే అనమాట. ఆవిడ ఫోన్ నెంబర్ అట్టే పెట్టుకున్నాను నేను, ఎందుకైనా మంచిదని, ఆ కుర్రాడు ఎలా ఉన్నాడని. వాడు ఇప్పుడు మంచి బలంగా ఉన్నాడు. 2001 అంటే ఇప్పుడు 15 ఏళ్ల క్రితం, 18 ఏళ్ల కుర్రవాడు వాడు. ఇది భగవద్ అనుగ్రహం అంటారు. లేకపోతే రైల్లోంచి పడి బతకడం ఏమిటి మరి. అలాగే విషం పెడితే తల్లికి వెంటనే పురుడు రావడానికి పనికొచ్చింది. అది మందు వేస్తే సునాయాసంగా పురుడు వచ్చే మందులు ఆయుర్వేదంలో ఉన్నాయి. పూర్వకాలంలో అటువంటి మందులు వేసేవారని అశ్విని దేవతలు తమ గ్రంథంలో రాశారు. తల్లికి ఎప్పుడైనా సరే పురుడు రావడానికి బాధపడుతూ ఉంటే గర్భంలో పిల్లవాడు అడ్డం తిరిగితే కొన్ని ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన గుళికలు కనుక తినిపిస్తే ఆ తల్లికి ఏ ఇబ్బంది లేకుండా పిల్లవాడు సుఖంగా పుడతాడు. అలాంటి మందులు ఇప్పటికి కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి, వాటిని తయారు చేయాలి తప్ప, సిజేరియన్ ఆపరేషన్ అక్కర్లా. అలాగా తల్లికి ప్రసవం రావడానికి పనికొచ్చే, సులభముగా ప్రసవం రావడానికి పనికొచ్చే ఆయుర్వేద మందులాగా ఈ గరళం ఉపయోగపడిందిట. ఆ గరళంతో పాటు పిల్లాడు పుట్టుకొచ్చాడు. పిల్లాడితో పాటు రక్తంతో పాటు విషం కూడా పుట్టేసింది. గరము అంటే విషం, విషంతో పుట్టాడు గనక ఆ కుర్రవాడికి సగరుడు అని పేరెట్టారు. ఆ సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. అందులో ఒక ఆవిడంది, నాకు 60,000 మంది కొడుకులు కావాలి, బలమైన కొడుకులు అంది. రెండో ఆవిడ, నాకు వంశాన్ని నిలబడి ఒక్క పవిత్రుడు చాలండి అంది. అందువల్ల మొదటి భార్యకి 60,000 మంది పుట్టారు, రెండోవిడికి ఒక్కడే కొడుకు పుట్టాడు. ఆ ఒక్కడికి అంశుమంతుడని పేరెట్టారు. వాడు చిన్నప్పటి నుంచి అయోధ్యా నగరంలో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి సరయూ నదిలో పారేసేవాట. పిల్లలందరినీ సరయూ నదిలో పారేస్తూ ఉంటే రాజుగారి దగ్గర అందరూ తల్లిదండ్రులు వెళ్ళి, ఇదేంటండి మీకు ఇలాంటి కొడుకు పుట్టాడు, మా చంటి పిల్లల్ని పట్టుకెళ్ళి నదిలో వేసి చంపేస్తున్నాడండి అని బాధపడితే, అప్పుడు రాజుగారి కోపం వచ్చి, దుర్మార్గుడా, నువ్వేదో గొప్పవాడు పుడతావు అనుకుంటే నీచుడు పుట్టావా, హింస అంటే నాకు అస్సలు పడదు అని వెంటనే వాడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు. అప్పుడు అంశుమంతుడు రాజ్య బహిష్కరణ శిక్ష రాగానే తండ్రికి నమస్కరించి, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని 5 సంవత్సరముల పాటు రోజు నదిలో పారేసిన పిల్లలందరినీ ఒకేసారి పట్టుకొచ్చి వాడు నాన్నకి ఇచ్చెళ్ళిపోయాడు. వాడు యోగి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలనుకున్నాడు కానీ తండ్రి ఒప్పుకోలేదు. అందుకని తండ్రి పెళ్లి చేశాడు, ఈ పిల్లలతోటి సంసారంలో ఉండడం నాకెందుకని తండ్రిని బుట్టలో వేసుకోవడానికి, ఆయన ద్వారా రాజ్య బహిష్కరణ శిక్ష పొందడానికి పిల్లల్ని తీసుకెళ్ళి అందులో పారేశాడనమాట. ఆయన ఎప్పుడైతే శిక్ష వేశాడో, ఒకసారి శిక్ష వేశాక ఇంకా వెనక్కి రావడం కుదరదు. ఆ రోజుల్లో మహారాజులు కదో నియమం. అందుకని ఈయన పిల్లలందరినీ అప్పగించి ఇహనే పోతున్నానన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి, ఇటువంటి కుమారుని చేజేతిలో దూరం చేసుకున్నాను అనుకున్నాడు. అయోధ్యవాసులకు మతిపోయింది, 5 ఏళ్ల క్రితం నుంచి సముద్రంలోనో లేక నదిలోనో మునిగిపోయిన పిల్లల్ని ఎవరన్నా తేగలరా, సముద్రంలో మునిగిన వాడిని కృష్ణుడు తెచ్చాడని భవిష్యత్తులో విన్నారు వాళ్ళు. అలాగే ఏదో కొంతమంది నదుల్లో చచ్చిపోతే ఏ యమధర్మరాజు లాంటి వాడు రక్షించగలడు తప్ప వీడు ఎలా రక్షించాడు, ఇతడు మహాయోగి అవధూత అని గ్రహించారు, అతనికి నమస్కరించారు, ఆయన తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన కొడుకున్నాడే అంశుమంతుడు అని పిలువబడేటటువంటి అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అనమాట. అసమంజసుడు అడవికి పోయాడు. ఇప్పుడు రాజుగారు 100 అశ్వమేధయాగాలు చేయాలనుకున్నాడు. ఇది భాగవతంలో నవమస్కంధంలో అన్ని మహారాజులు ఇక్ష్వాకువంశము చంద్రవంశాలకు సంబంధించిన కథలు ఉంటాయి, కానీ క్లుప్తంగా ఉంటాయి, కట్టే కొట్టే తెచ్చేనట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఇది వంశానుచరితం కనుక. రామాయణంలో ఉన్నంత ఎక్కువ ఉండదు ఈ కథ, చాలా 5-6 శ్లోకాల్లో చెప్పేస్తాడు. ఎందుకంటే అవసరం కనుక. ఇది వినకపోతే వంశానుచరితం లేకపోతే పురాణం లేదు, ఇది వినకపోతే భాగవతం విన్నా సంపూర్ణ ఫలితం రాదట. అందుకని నవమస్కంధము అనేది పురిటి నెప్పులతో కూడిన స్కంధము అని దానికి పేరు. పురిటి నెప్పులు అయితే గానీ పురుడు రాకూడదు, ఎంతో కొంత పురిటి బాధ ఉండాలి, అది లేకుండా పురుడు రాకూడదు. అందుకని నవమస్కంధం భాగవతంలో పురిటికి ముందు వచ్చే నొప్పులు అని వేదవ్యాసులు వారు చెప్పారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సగరోపాఖ్యానం చాలా క్లుప్తంగా చెప్పారు. సగరుడు 100 అశ్వమేధయాగాలు చేయాలనుకున్నాడు, 99 చేశాడు. 100 యజ్ఞం చేస్తే కనుక ఇంద్రుడికి పోటీ అవుతాడు. 100 అశ్వమేధయాగాలు చేసిన వాడు ఇంద్రుడికి పదవికి గండం పెడతాడు. ఇంద్రుడి యొక్క పదవి ఎలా వస్తుంది? 100 అశ్వమేధయాగాలు చేస్తే. అందుకని 100వ యజ్ఞం జరగకుండా ఉండాలని ఇంద్రుడి 100వ గుర్రాన్ని పాతాళలోకానికి పట్టుకుపోయి కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టేశాడు. రాజుగారు ఈ గుర్రాన్ని రక్షించడానికి తన 60,000 మంది కొడుకులు పంపాడు. ఈ 60,000 మంది కొడుకులు హఠాత్తుగా గుర్రం మాయమైపోవడంతో మొత్తం భూమి అంతా వెతికేశారు, భూమి మీద కనబడలేదు. భూమి చుట్టూత తవ్వేసి పాతాళానికి పోయారు. అప్పుడు ఆ భూమి చుట్టూ తవ్వినటువంటి ప్రదేశంలోకి భవిష్యత్తులో గంగ చేరి సముద్రాన్ని పెంచింది గనక అప్పటి నుంచి సాగరము అని పేరు వచ్చిందనమాట సముద్రానికి. సగరుడి యొక్క కొడుకుల చేత అది పెంపొందించబడింది. వీళ్ళు తవ్వి పాతాళానికి పోయారు. అక్కడ కపిల మహర్షి విష్ణుమూర్తి యొక్క అవతారం, ఆయన కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు, యోగనిష్టలో ఉన్నాడు, ఆయనకి ప్రపంచమే తెలియదు. అటువంటి ఆయన ఆశ్రమం, ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న ఒక స్తంభానికి గుర్రం కనబడగానే కట్టివేయబడి ఉన్న గుర్రాన్ని చూచి వాళ్ళు పళ్ళు పటపట కొరికారు. పోతన గారు అద్భుత పద్యం రాశారు ఇక్కడ. ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే, ఈ జరభిని పట్టి చంపుడతి సాధుమునింద్రుడు ఓలె నేత్రముల్ దర్రవక బాకి నోరు పెకలింపక వైసుక పట్టెనంచు అయ్యరువది వేవురున్ నిజ కరాయుధముల్ జడిపించిడాయుచోన్. ఓరి దుర్మార్గుడ, మేము నిన్ను కనిపెట్టాం, గుర్రపు దొంగవి నువ్వే, ఏమి ఎరగనట్టుగా మా నాన్నగారు చేస్తున్న యజ్ఞానికి సంబంధించిన ఈ అశ్వాన్ని పట్టుకొచ్చి పాతాళలోకంలో నీ ఆశ్రమంలో నీ ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్నటువంటి పందిరికి ఉన్న ఒక గొంజకి ఒక స్తంభానికి కట్టి కళ్ళు మూసుకుని దొంగలాగా నటిస్తావా? ఇది నటన తప్ప నిజమైన తపస్సు కాదు. మా గుర్రాన్ని దొంగతనం చేయడమే కాక నోరు ఏమాత్రం బయటికి మెదపకుండా కళ్ళు మూసుకుని యోగనిష్టలో ఉన్నట్టుంటావా? కాబట్టి వంచకుడా, నువ్వే దొంగవి కనిపెట్టామని వెనక ముందు చూడకుండా వీణ్ణి చంపండి, కొట్టండి, గిల్లండి, తిట్టండి అని అరువది వేవురు నిజ కరాయుధములు జడిపించి రాయుతోన్. ఈ 60,000 మంది కత్తులు ఆయుధాలు జడిపించి ఆయన మెదకు దూకి ఆయన జుట్టుచుకున్నారు. వెనక ముందు చూసుకోవాలి కదా. ఆయన తపస్వి, ఆయన నిజంగా తపస్వి దొంగో కొంచెం వివేచనతో పరీక్షించాలి. వివేచన లేకుండా నోటికొచ్చినట్టు వాగితే వచ్చే ప్రమాదం ఏమిటో ఈ కథ చెబుతున్నది. అక్కడ నిజానిజాలు తెలియవు. ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాడు, కళ్ళు మూసుకుని దొంగనాటకం ఆడుతున్నాడు అని మాట్లాడటమేనా? అందుకని నోరు పారేసుకుని అమాంతంగా మీదకెళ్ళి జుట్టు పుచ్చుకోగానే ఆయన కళ్ళు విప్పాడు. విప్పగానే కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి 60,000 మంది బూడిద కుప్పలు అయిపోయారు. కొంతమంది అన్నారు కపిలుడు శపించి వాళ్ళని బూడిద చేశాడని. ఏం శపించలేదు ఆయన, అసలేం ఆయన ఏం చేయలేదు. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళని కట్టిగొడిపింది. ఆయన ఒక మహాత్ముడు, ఆయన నిజంగా తపస్సులో ఉన్నవాడు. ఆయన శక్తి తెలియక జుట్టెట్టుకున్నారు, తిట్టారు. పైగా ఎంత మాట అన్నారండి, ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే. అక్కడ తాగారా, ఈ జరభిని పట్టి చంపుడు. జరభి అంటే ఎంత మాటో తెలుసా, బాగా మోసము చేసే పూతన లాంటి రాక్షసులకు వాడాలి ఆ పదాలు. ఆ పదాన్ని వాడారు. వాడగానే ఏమైంది మరి, ఆ శాపం అయిపోయింది వాళ్ళ వాక్కు. అందుకని ఎప్పుడు కూడా మహాత్ముల్ని నోటితో దూషించరాదు. అద్భుతంగా చెప్పారండి వ్యాసుల వారు ఇక్కడ. కేవలం కపిలుడనే విష్ణువుని తొందరపడి తిట్టిన మహాపాపముతో వారు ఆ యోగాగ్నికి దగ్ధమై బూడిద కుప్పలు అయిపోయారు. ఈ తర్వాత ఎప్పటికీ వీళ్ళు తిరిగి రాకపోతే సగరుడికి అనుమానం వచ్చి, తాను బహిష్కరించిన అసమంజసుడనే కొడుకు ఉన్నాడే, వాడి కొడుకు అంశుమంతుణ్ణి పిలిచి, ఆయన మీ బాబయ్యలు ఏమయ్యారో చూడమంటే ఆయన వెతికి పాతాళలోకానికి వచ్చి బూడిద కుప్పలను తూచి తెల్లబోయి అసలు విషయం అర్థం చేసుకుని తన బాబయ్యల యొక్క లక్షణం తెలుసు గనక, తొందరపాటు మనుషులను తెలుసు గనక కపిలుడి కాళ్ళ మీద పడ్డాడు. ఇక్కడ కూడా కపిలుడి 5 శ్లోకాలతో స్తోత్రం చేశారు వాళ్ళు. నువ్వు విష్ణువి, జ్ఞానివి, ఎవరైనా తొందరపడేదన్నా అన్నా అది తిట్టుని కూడా స్తోత్రంగా భావిస్తావు. భగవంతుడి లక్షణం ఏం చెప్పుకున్నాం మనం, కృష్ణుడిని చంపుతానంటే కూడా దాన్ని స్తోత్రం కిందే భావిస్తాడు. కృష్ణ అన్నాడో లేదో తాలే, ఆయనకి వేరేం కావాలండి, ఆయన మహాత్ముడు కదా. అందుకని నువ్వు తిట్లను కూడా స్తోత్రములుగా భావించేవాడివి, వీళ్ళని క్షమించకూడదా అంటే ఆయన కళ్ళు విప్పిన, ఆయన నేనేం చేయలేదురా, వారి పాపం వల్ల కాలి బూడిదైపోయారు, గుర్రాన్ని నువ్వు పట్టుకుపో, ఎవరైనా బ్రాహ్మణ శాపానికి గురై చచ్చిపోయినా, అగ్నికి భస్మం అయిపోయినా, చండాలుడి చేతిలో చచ్చినా, పాముకాటు తిని చచ్చినా, ఏదైనా ప్రమాదవశాత్తు వాహనం కింద పడి చచ్చిపోయినా, అటువంటి వాళ్ళు స్వర్గానికి ఎలాగ వెళ్లరు, నరకానికి వెళ్లరు, మధ్యలో పిశాచములై అల్లాడతారు. వీళ్ళిప్పుడు తెలియక విప్రశాపాగ్నితో దగ్ధమయ్యారు. కాబట్టి వీళ్ళకి గతులు లేవు. ఈ గతులు లేని వాళ్ళని బాగు చెయ్యాలంటే వీళ్ల మీద గంగా అనేది ప్రవహించాలి. కాబట్టి గుర్రాన్ని పట్టుకుపోయి గంగని భూలోకానికి తీసుకొచ్చి, పాతాళానికి తీసుకొచ్చి, వీళ్ళ ఈ శవాల కుప్పల మీద, భస్మరాశుల మీద ప్రవహించేలా చేయమనగానే ఈయన గుర్రం పట్టుకెళ్ళి తాతగారికి చెప్పి యజ్ఞం పూర్తి చేయించి, ఆ తర్వాత గంగని భూలోకానికి దింపడానికి తపస్సు చేస్తూ శక్తి సరిపోక చచ్చిపోయాడు. అంటే ఆయన గంగను తేలేకపోయాడు. ఇప్పుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు అన్నవాడు తపస్సు చేశాడు, వాడు మధ్యలో చచ్చిపోయాడు. అప్పుడు దిలీపుడు కొడుకు భగీరథుడు అన్నవాడు తపస్సు చేసినట్టుగా భాగవతం చెబుతున్నది. భాగవతంలో పేర్లకి రామాయణం పేర్లకి కొంచెం తేడా ఉంటుంది, పేర్లు తేడా ఉందని భయపడక్కర్లా. ఒకే వ్యక్తికి 2 పేర్లు ఉన్నాయి, ఒకే పేర్లు 2-3 సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి రకరకాల నామాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి రాముడన్నా రాఘవుడన్నా రాముడు రాముడే, అందువల్ల దాని గురించి మనమేమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మొత్తం మీద భగీరథుడు మాత్రం పరమ కఠోర తపస్సు చేసి గంగానది భూలోకానికి తీసుకొచ్చాడు. ఎంతో ప్రయత్నం చేశాడు ఆయన. ఆయన తపస్సు చేసింది ముందు బ్రహ్మ కోసం, బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమంటే గంగనిమ్మన్నాడు. గంగ కావాలంటే గంగ కోసం తపస్సు చేయాలి, కానీ నన్ను అడిగితే ఉపయోగం ఉంది, ఎవరి వల్ల పని అవుతుందో వాళ్ళనే అడగాలి. మళ్ళీ గంగ కోసం తపస్సు చెయ్యంటే ఇన్నాళ్ల తపస్సు వృధా అయిపోయిందని బెంగబెట్టుకోకుండా, తపస్సు తపస్సు అది వ్యర్థం కాదు అనుకుని మళ్ళీ గంగ కోసం తపస్సు చేస్తే గంగ ప్రత్యక్షమయ్యింది. అమ్మా గంగా భూలోకానికి రా అంటే ఆవిడ ముందు అన్న ప్రశ్న ఏమిటో తెలుసా, నేను పవిత్రంగా హాయిగా స్వర్గంలో ఉంటున్నాను, ఇప్పుడు భూలోకానికి వచ్చాననుకో, భూలోకంలో అందరూ పుణ్యాత్ములు ఉండరు కదా, పరమ పాపాత్ములు ఉంటారు, పాపాత్ములు ఇందులో స్నానం చేస్తే వారి పాపాలన్నీ నాకంటుకుని నేను పాడైపోతానేమో అంది. ఆయన చిరునవ్వు నవ్వి, ఎంత మాట అన్నావు తల్లి, ఎటువంటి పాపాలనైనా ప్రక్షాళన చేసేటటువంటి జగన్మాతవి నీవు, అటువంటి నీవు దేవి, సురేశ్వరి, భగవతి, గంగా, త్రిభువన తారిణి అన్నాడు ఆయన. మీరు రోజు చూస్తున్నారు కదా, ఇక్కడున్న ఆలయాలకు ఉన్న ప్రత్యేకత అదే. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడ పైన శ్లోకాలని చక్కగా పలకంలో పెట్టారు. అందుకనే ఈ ప్రాంతం కూడా నా దృష్టిలో ఆధునిక శృంగేరి. ఇక్కడ మన దగ్గర ఉన్న శృంగేరి, మన దగ్గర ఉంది కాబట్టి మనం పెద్దగా పట్టించుకోవడంలా. అక్కడ త్రిభువన తారిణి తరల తరంగే అనే శ్లోక పదం, ఈసారి గంగాదేవి యొక్క ఆలయం పైన చూడండి. త్రిభువన తారిణి మూడు లోకములను తరింపచేయునది. తారిణి అంటే తరింపచేయునది. మూడు లోకముల వాళ్ళు నీలో ములిగితే ఇంతమంది పాపాలను నువ్వు తొలగించి వారిని పవిత్రులు చేసే తల్లివి. అటువంటి నీకు ఈ పాపాత్మల పాపాలు తొలగించడం లెక్క. అయినా నీకు ఒక వరం ఇస్తున్నాను తల్లి, నువ్వు తల్లివైనా తపశ్శక్తి ఉన్నది కనుక నీకు మాట ఇస్తున్నాను. లక్ష మంది పాపాత్ములు స్నానం చేస్తే వచ్చే పాపం ఒక్క హరినామస్మరణ చేసేవాడు స్నానం చేయడం వల్ల తొలగిపోతుందని శాస్త్రం. నీలో హరినామస్మరణ చేసే మహానుభావులు వచ్చి అప్పుడప్పుడు స్నానం చేస్తారు. భాగవత్ సప్తాహమో లేక 40 రోజుల పాటు భాగవతం విన్నాక పద్మాకర్ గారితో కలిసి కాశీ వచ్చి వాళ్ళంతా బుడుంగును ములగ్గానే నీలో స్నానం చేసిన యుగయుగాల పాపాలన్నీ పోతాయి. భాగవతం విన్నవాళ్ళట అందులో స్నానం చేస్తే హరిహరి అంటూ ములిగితే గంగానదికి పవిత్రత వస్తుంది. గురువు గారు మీరు నిజం చెప్పారా అంటే, మీరు భాగవతం వ్యాసుడు రాసిన 9వ స్కంధంలో చూడండి, అందులో చెప్పిన మాట చెబుతున్నాను. సహజంగా మేమేం చెప్పినా వ్యాసుని అంతరంగాన్ని ఆవిష్కరిస్తాం, దానికి తెలియకపోతే కొన్ని భాష్యాలు చెబుతాం తప్ప మూలాన్ని అతిక్రమించి సొంత పెత్తనంతో కల్పిత కథలు ఇక్కడికి వచ్చి కూర్చుని చెప్పం. ఇదేం చందమామ కథలు కాదు, వ్యర్థమైన కథలు కావు. అందులో సుస్పష్టంగా చెప్పాడు, భక్తులు శివనామస్మరణ హరినామస్మరణ హర హరి ఈ రెండు నామములు కలిపి ఉచ్చరించేవాళ్ళు నీలో స్నానము చెయ్యగానే లేదా భాగవతం వంటివి భక్తి శ్రద్ధలతో విన్నగానే ఇలా విన్నటువంటి వాళ్ళు వచ్చి నీలో ములిగితే వీళ్ళు యుగయుగములుగా నీలో స్నానము చేసి నీకు పాపమంటగట్టిన పాపాత్మల పాపాలను కూడా తొలగిస్తారట. ఏకంగా అంటే మీరు ఒక్కసారి గంగలో ములిగితే ఈ 40 రోజులు అయ్యాక మూడు యుగములుగా చేసినటువంటి పాపములు అందులో ఎవడన్నా వదిలించుకుంటే ఆ పాపములు కూడా తొలగుతాయి. మూడు యుగముల పాపములను ఒక్క భక్తుడు తొలగించగలడండి, భక్తుడి యొక్క గొప్పతనం అది. కాబట్టి రమ్మంటే మళ్ళీ ఆవిడేమంది, నేను పైకి పైనుంచి కిందకి డామ్మని దిగాననుకో మొత్తం భూమండలం అంతా దద్దరిల్లిపోతుంది, బద్దలైపోతుంది. నా వేగాన్ని భూమాత తట్టుకోలేదు, నా వేగాన్ని తట్టుకునేవాడు ఈ లోకంలో శివుడు ఒక్కడే గనక శివుడి కోసం మళ్ళీ తపస్సు చెయ్యమంటే ఈయన మళ్ళీ మొదలుకొచ్చి శివుడి కోసం తపస్సు చేశాడు. అందరిలోకి కరుణాస్వరూపుడు శివుడు ఒక్కడే, అందరూ ఏళ్ల తరబడి తపస్సు చేస్తే కానీ దొరకలేదట, ఆయన 6 నెలలకే ప్రత్యక్షం అయ్యాట. అందుకని ఆయన్ని కరుణాస్వరూపుడు అన్నారు. ఆయన ప్రత్యక్షం అయి నేను ఆ గంగని భరిస్తానన్నాడు. అనగానే గంగ ఏం చేసింది, పైన నిలబడి నన్ను భరిస్తానని అంటావా, అయితే నీ తలకే పగలగొడతాను, నా శక్తి ఏమిటో చూపిస్తాను అని ఢామని వేగంతో దిగింది. ఈయన మళ్ళీ ఆవిడ అహంకారాన్ని చూచాడు, నా తలయే పగలగొట్టి పాతాళానికి పోదామనుకుంటున్నావా ఓ జగన్మాత అనుకుని టక్కన జటాదూటంలో ఆవిడ బంధించేశాడు. గంగ అందులోకి దిగింది, చుక్క కిందకి రాదు, అందులో బిగుసుకుపోయింది. దాంతో భగీరథుడికి విషయం అర్థమయ్యి అమ్మ బాబోయ్ అనుకుని గిజగిజలాడిపోయి, అమ్మ గంగామాత నువ్వేమో శివుడు తలకాయ పగలగొడతానని వేగంగా కిందకు దూకావు ఆగ్రహంతో. శివుడు నీ అహంకారాన్ని నడచడానికి నిన్ను జటాదూటంలో బంధించారు. మీ ఇద్దరు శక్తివంతులు, మధ్యలో బక్క చిక్కిన వాణ్ణి నేను, అసలే ఎండిపోయిన్నాను తపస్సు చేసి, నన్నెందుకు పరీక్షిస్తారు తల్లులారా అని మళ్లీ శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు జాలిబడి, ఎంతటి గంగ భూలోకానికి వస్తే భూమి నాశనమైపోతుంది గనక భూమిని రక్షించడం కోసం నేను గంగని జటాదూటంలో బంధించాను, ఒక్క పాయ నుంచి విడిచిపెడతాను అని ఏం చేశాడు, ఒక పాయని అలా కిందకి విడిచిపెట్టాడు. ఆ పాయలోంచి వచ్చినట్టే ఇప్పుడు మనకి వరద వచ్చినప్పుడు ఆల్మట్టి వాళ్ళు విడిచిపెడతారు సరే, ఉత్తప్పుడు అంతా ఆల్మట్టే మనకి. ఆ కాసేపు మాత్రం ఒక గేటు తీస్తే నీళ్లు కిందకు వస్తాయి. స్వామివారు ఒక డ్యాము తీశారండి, ఇందులోంచి ఒక గేటు తీస్తే అందులోంచి నీరు కిందకు వచ్చిందట. అందుకే రావణాసురుడు అంత బాగా రాశాడు. ఈ జడలట ఓ పెద్ద దబరా గిన్ని, మనకి పెద్ద పెద్ద వంటలు చేయటానికి విందు భోజనాల్లో గిన్నెలు పెడతారు సరే పెద్ద గిన్ని, అలాంటి దబరా గిన్నెట శివుడి యొక్క జటాదూటం. ఇందులో గంగబడి ఇరుక్కుపోయిందిట. అప్పుడు ఆయన ఏం చేశాట, ఆ సుళ్ళు తిరుగుతున్న గంగని జాలిపడి దానికి ఒక చిన్న చిల్లు పెట్టినట్టుగా ఓ జడని ఇలా బయటికి లాగి అందులోంచి బయటకు వదిలేట. అంత బాగా రాశాడండి రావణాసురుడు. జటా కటాహ సంభ్రమద్ భ్రమన్ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని అన్నాడు ఆయన. జటా కటాహములు అన్నాడు. కటాహము అంటే పెద్ద గిన్నె అన్నమాట, పులిహేరలు అవి వండడానికి అన్నం వండేటటువంటి గిన్ని. అంత గిన్నె లాంటిది ఆ జడ. అందులో పడిపోయింది గంగ.
అందులో తొట్టుపాటు పడుతోంది, సుళ్ళు తిరుగుతోంది, బయటికి రాలేకపోతోంది. అప్పుడు జాలిపడ్డావు, జాలిపడి ఒక జడని ఇలా పక్కకి లాగావు, లాగ్గానే కన్నం ఏర్పడింది, ఆ కన్నంలోంచి నీరు కిందకు వచ్చింది. ఆ కాస్త నీరే ఇంత గంగంటే మొత్తం గంగ భూలోకానికి గనక ఈశ్వర నువ్వు వదిలితే ఈ భూమండలంలో ఒక్కడు బ్రతకగలడా అన్నాడు ఆయన. చాలా మంచి కవిత్వం రాశాడు రావణాసురుడు. తెక్కెక్కువ తప్పవాడికి లేకపోతే వాడు అంత గొప్ప పండితుడు లేడు. చెప్పగా భగవంతుడు ఒక్కొక్కడికో లోపం పెడతాడు. ఇప్పుడు అలాంటి గంగను విడిచిపెట్టగానే ఆ గంగ భగీరథుడి వెంట వచ్చింది. అబ్బో దారిలో చాలా కష్టాలు పడ్డాడు. అవన్నీ భాగవతంలో వర్ణించరు, అవి మనం రామాయణంలో చదువుకోవచ్చు. ఆ గంగని తీసుకెళ్ళి పాతాళ లోకంలో సగరపుత్రుల యొక్క భస్మరాశుల మీద ప్రవహింపజేయగానే వారంతా పవిత్రులై అతన్ని దీవించి నీవల్లమేంతరించాం, అందుకే వంశంలో మంచి పిల్లలుండాలి నాయన, తాతగారికి నిజమైన మనవడివి అని వాణ్ణి పొగిడి అందులో స్నానం చేయటం వల్ల దివ్య దేహాలు ధరించి మోక్షానికి వెళ్ళిపోయారు. యజ్జల స్పర్శ మాత్రేణ బ్రహ్మదండహత అపి సగరాత్మజా దేవం జగ్ముహు కేవలం దేహ భస్మభిహి అని వేదవ్యాసుల వారు నవమస్కంధంలో చెప్పారు. ఎంత గొప్పదా ఆ జలం! బ్రహ్మదండమును చేత నశించిన, అంటే మహానుభావుడైన కపిలుడి యొక్క శాపం వల్ల భస్మైపోయి భస్మరాశులుగా మారిపోయి పిశాచాలుగా అల్లాడిపోతున్న వాళ్ళైనప్పటికీ గంగానదీ స్పర్శ అలా తగలగానే వారంతా పవిత్రులై సంపూతులై పైకి వెళ్ళిపోయారు. పరమ భయంకర దోషాలని కూడా తొలగించే శక్తి ఒక్క దేవి భాగీరథికి మాత్రమే ఉన్నది. ఆ తల్లి మూడు లోకాలలో స్వర్గమర్త్య పాతాళ లోకాలలో ప్రవహించి త్రిపథగా అనిపించుకున్నది. అటువంటి ఆ సగర వంశంలో పరమ పవిత్ర వంశంలో దశరథుని కుమారుడే రామచంద్రుడు పుట్టాడు. పరీక్షిత్తుకి శుకుడు క్లుప్తంగా చెప్పుకుపోయాడు వంశానుచరితం. ఆ రామచంద్రుడు ధర్మమూర్తి, శ్రీమన్నారాయణుని దివ్యస్వరూపం. ఆయన అమరేంద్రాశకు పూర్ణచంద్రుడిదు తండైనట్లు నారాయణాంశమునంబుట్టు మదాంధరావణ శిర సంఘాత సంచేదన క్రమణోద్దాముడు రాముడా గరితకున్ కౌశల్యకున్ సన్నుతాసమ నైర్మల్య కతుల్య కంచిత జనుస్సాఫల్యకున్. పుత్రుడై పూర్వం తూర్పు దిక్కున పూర్ణచంద్రుడు పూర్ణిమ నాడు పుట్టాడు. పూర్ణిమ నాడు తూర్పు దిక్కున పూర్ణచంద్రుడు నిండుగా కనపడతాడు కార్తీక మాసంలోను ఆశ్వయుజ మాసంలోను. అలా తూర్పు దిక్కు అనేటటువంటి స్త్రీకి చంద్రుడు అనేవాడు పుట్టాడా అన్నట్టుగా ఆకాశం కనపడుతుంది అందుకే. అలాగే తూర్పు దిక్కు లాంటి పరమ పవిత్రురాలు, దిక్కుల్లో కల్లా ఉత్తమమైన దిక్కు తూర్పు, అటువంటి దిక్కులాంటి కౌశల్య దశరథుని భార్యల్లో చాలా ఉత్తమురాలు. ఆవిడ ఎటువంటిది? సన్నుత అసమ నైర్మల్య, ఆవిడ పరమ నిర్మల స్వరూపిణి. ఆ నిర్మల గుణమును సకల దేవతలు వర్ణిస్తారట. అసలు సాటిలేని నైర్మల్యం అండి నిర్మలత్వంలో కూడా ఆవిడ నైర్మల్యాన్ని దేంతో పోల్చడం. సాధారణంగా ఎవడైనా మంచివాడైతే వీడు పలానా వాడితో సరిపోతాడని పోల్చచ్చు. ఆవిడ పరమస్వచ్ఛమైన గుణము కలిగినది. ఆ గుణములను దేవతలు కూడా వర్ణించలేరు. అతుల్య, సాటిరానిది ఆవిడ. అంచిత జను సంసార సాఫల్య, సంసారంలో ఆవిడ ప్రవేశించగానే ఆవిడ జీవితం సఫలమయ్యిందిట. మనం సంసారంలో ప్రవేశించగానే మన జీవితం ఎప్పుడు సఫలమవుతుంది అంటే భగవంతుడు ఒక్కసారి దర్శనమిస్తే. భగవంతుడు ఒక్కసారి దర్శనమిస్తేనే మన సంసారం సఫలమైతే ఆ భగవంతుడు ఆవిడికి కొడుకుగా పుడితే ఇక ఆవిడ జీవితం ఏమవుతుందో ఆలోచించండి. అందుకే సంపూర్ణముగా జన్మని సాఫల్యము చేసుకున్న పుణ్యాత్మురాలు. అటువంటి ఆవిడికి మదాంధుడైన రావణుని యొక్క 10 తలలు పట 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 నరికి అవతల పారేసినటువంటి పరమ పూజ్యుడు జగన్నాయకుడు నారాయణ స్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువు రాముడనే పేరుతో ఉదయించాడు. ఆ రామచంద్ర ప్రభువుని పెంచి ఆవిడ పెద్ద చేసింది. ఆ రాముడు తన భార్య సీతని వెతకడం కోసం హనుమంతుడనేవాణ్ణి పంపించాడు. ఆ హనుమంతుడు కూడా రాముడికి తగిన దూత. అందుకే క్లుప్తంగా చెప్పిన రామాయణ కథ అంతా పోతర గారు తెలుగులో అందమైన పద్యాలుగా రాశారు. ఒక సంస్కృతంలో కొద్ది శ్లోకాలు ఉంటే ఆయన 108 పద్యాల కింద మార్చాడండి. ఆయన 108 పద్యాలతో రామాయణం మొత్తం రాశాడు. నా అదృష్టం బాగుండి రామాయణం రాయగలిగితేనే ఎంత బాగుండు అనుకున్నాడు. కానీ రామాయణం మానవులు రాయడానికి కొన్ని అధికారాలు లేవు, అది వాల్మీకికే అధికారం. వాల్మీకి రాసిన రామాయణమే భూమండలంలో కలియుగాంతం వరకు ఉండి తీరాలని బ్రహ్మగారి ఆజ్ఞ. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఈ భూమండలంలో నదులు ప్రవహించినంతకాలం, కొండలున్నంతకాలం నీ రామాయణ గాథ భూలోకంలో ప్రసిద్ధికెక్కుతుంది అన్నాడు. నిజంగా పోతన గారు రాస్తే తెలుగు వాళ్ళంతా ఆయన్నే చదువుకుంటాం. ఇప్పటికి కూడా సంస్కృత భాగవతం కంటే తెలుగు భాగవతం ఆయనకి ఎందుకు ఎంత ప్రసిద్ధి వచ్చిందంటే పోతన గారి వల్ల. నిజానికి వాల్మీకి ఎంత అందంగా రాసినా తెలుగు భాగవతానికి ఉన్న మాధుర్యం మన తెలుగు వాళ్ళు దాన్ని అనుభవించి సంస్కృతానికి ఇవ్వడం లేదు. నేను కూడా ఎంత సంస్కృతం చెప్పినా తెలుగు పద్యాలు చెప్పకపోతే మీరు ఇంత పూర్తిగా ఆస్వాదించలేరు. అంటే వాల్మీకి సాక్షాత్తు విష్ణువే, కానీ పోతన గారి తపస్సో మన అదృష్టమో తెలుగు వాళ్ళకి ఆ యోగం పట్టింది. ఇదే ఆయన తెలుగులో రామాయణం రాసి ఉంటే ఆ పద్యాలు ఎంత బాగుంటాయండి. అటువంటి పద్యాలు ఆయన రెండు పద్యాలు రాస్తేనే మనకు పులకించిపోతున్నాం అంటే మొత్తం రాస్తే ఇంక ఇప్పుడు వాల్మీకి రామాయణం మనం తెలుగు వాళ్ళని చదవం. అప్పుడు వాల్మీకి రామాయణమే భూలోకంలో ఉండాలని బ్రహ్మ ఇచ్చిన వాక్యం వ్యర్థమవుతుంది. అందుకని రాయలేదట ఆయన. చిన్న చిన్న పద్యాలు బలి రాస్తాడు ఆయన. ఇల మీద సీత వెదుగక అలఘుడు రాఘవుడు పంచ హనుమంతునతి చలవంతున్ బలవంతున్ మతిమంతున్ శౌర్యవంతు ప్రాభవంతున్ అన్నాడు ఆయన. హనుమంతుడికి ఎన్ని విశేషణాలు ఇచ్చాడు. భూమండలంలో సీతని వెతకడానికి మహానుభావుడైన రాముడు హనుమంతుడిని పంపాడు. ఆ హనుమంతుడు అతి చలవంతుడు, ఆయన మతిమంతుడు, మంచి బుద్ధిమంతుడు. రోజు బుద్ధి బలం అంటున్నామే ఆ బుద్ధిని మతిమంతుడు అన్నాడు. బలవంతుడు, శౌర్యవంతుడు, ప్రాభవంతుడు అటువంటి హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు సీతను వెతికి తీసుకొచ్చిన ఘట్టాలు అన్ని క్లుప్తంగా చెప్పారు. రామాయణంలో చిట్ట చివర రామచంద్రుడు నువ్వు అశ్వమేధయాగాలు చేశాడు అని భాగవతం చెబుతున్నది. అశ్వమేధయాగాలు చేస్తున్నప్పుడు సీతాదేవి దానం చేసిందట, రామచంద్రుడు దానం చేశాట. ఆ దానం చేసేట ఎందుకంటున్నావు అంటే మనం కళ్ళారా చూడలేదు, కానీ చూసిన వాళ్ళు చూశారన్నారు. మనం చూడలేదు కాబట్టి టా అంటున్నాం, కానీ వ్యాసుడు చెప్పాడు కనుక అది నిజమని మనకు తెలుసు. ఆ నిజానికి చూడని ఉన్నటువంటి దానికి టా అని చేరుస్తారన్నమాట. ఇప్పుడు ఆయన తాను కట్టిన ఎట్టి వస్త్రంబు తప్ప, రాముడి దగ్గర తాను కట్టుకున్న బట్ట ఒకటే మిగిలిందట. భార్య సీత దగ్గరే ఉందిట మెడలో ఉన్న మంగళసూత్రం బెళ్ళలు రెండే మిగిలాయట. ఇవి తప్ప మిగతా అంతా దానం చేసేశాడు ఆయన. ఏమి దానం, ఏమి అద్భుతమైనటువంటి ఘట్టం అది. పోతన గారు ఆ శ్లోకానికి అనువాదం ఊపిరేశాడనమాట. తనదు భార్య మెడలోని మిలమిలలాడు మంగళసూత్రంబు దక్క, కట్టుకున్న వస్త్రంబు దక్క, తక్కినవంతా దానం చేశాడు. మట్టి పాత్రలు మిగిల్చాడు ఇంట్లో. అంటే ఇంట్లో భోజనం చేసే గిన్నెలు కూడా దానం చేశాడు. ఎవడు చేస్తాడు? ముందు మనం మన స్వార్థం చూసుకున్నాకే పక్కవాడికి ఏదైనా ఇస్తాం. అటువంటిది ఆయన అంతా దానం చేశాడు. ఆ మహానుభావుణ్ణి సీతాదేవి పూర్తిగా స్వాధీనం చేసుకున్నదట. సంస్కృతంలో వేదవ్యాసుల వారు ఏమన్నారో తెలిసినా ఆవిడ ఎలా స్వాధీనం చేసుకున్నదో సుస్పష్టంగా చెప్పారు. ఆవిడ భియా హ్రియా, భియా అంటే భయము చేత, రాముడు కనపడగానే భయం చూపించేది. భార్య అప్పుడప్పుడు భర్త దగ్గర భయాన్ని నటించాలి. హ్రియా సిగ్గు కూడా పడాలి. దాంతో అదొక్కడే సరిపోతుందా? లజ్జయా సిగ్గు. ఈ హ్రీ వేరు, లజ్జ వేరు. లజ్జ అనేది సహజంగా పురుషుల్ని చూస్తే వచ్చే సిగ్గుకి లజ్జ అంటారు. హిరి అంటే ఎవరైనా పొగిడితే వచ్చేటప్పుడు వచ్చే సిగ్గు. హిరీకి లజ్జకి తేడా ఉందండోయ్. లజ్జ అన్నా సిగ్గే, హిరి అన్నా సిగ్గే. కానీ హిరి అనేది ఏ సిగ్గుకు వాడతాం? ఎవరైనా మనల్ని తెగ పొగిడేస్తూ ఉంటే అప్పుడు మనం సిగ్గుతో తలంచుకుంటే దానికి హిరి అని పేరు. ఇతరుల యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా మనం అంగీకరించకూడదు కదా. అప్పుడు రాముడు ఎవరైనా పొగిడితేట సిగ్గుతో తలంచుకునేవాట. అంత పరమాత్మ శక్తి అండి అనేవాట. సీత కూడా అంతే. ఎవరైనా అమ్మ నువ్వు ఎంత గొప్పదానిమని పొగిడితే వెంటనే సిగ్గుపడేదనమాట. ఆ సిగ్గుకి హిరి అని పేరు. అదే లజ్జ అంటే ఏమిటనమాట? సహజంగా పరపురుషుల దగ్గరికి వెళ్ళడానికి ఆడవాళ్ల దగ్గర పూర్వం బిడియం అని ఒకటి ఉండేదిలేండి. ఆ లజ్జ ఆ బిడియాన్ని ప్రదర్శిస్తే దానికి లజ్జ అని పేరు. అటువంటి వాటితో ప్రశ్రయావనతా సతి అంటే రాముణ్ణి ఎప్పుడూ ఆశ్రయించుకుని వినయముతో నమస్కరిస్తూ ఉండేదట ఆ తల్లి మహాత్మురాలు. అలాగా భర్తుర్ సీత, భర్తుః సీత హరన్ మనః, సీతాదేవి భర్త యొక్క మనస్సుని అపహరించింది అన్నారు. ఎంత అందమైన చిన్న పద్యంగా రాశారో పోతన గారు. సిగ్గుపడుట కల్గి సింగారమును గల్గి భక్తి కల్గి చాలా భయము కల్గి నయము ప్రియము కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసి కొనియే. రాముణ్ణి ఎప్పుడు కూడా ఆవిడ ఎలా ఆకట్టుకున్నదో చెప్పాడు. ఈ చెప్పడంలో అంతరార్థం ఏంటి? సహజంగా భార్యలు ఇలా ఉంటే భర్త మళ్ళీ పరస్త్రీకేసి కన్నెత్తి చూడడు, వాడు ఉత్తముడైపోతాడు. అలా ఉండేలా చేసుకునే లక్షణం స్త్రీ దగ్గర ఉండాలి. అందులో మొదటిది సిగ్గుపడుట కలిగి, భర్త వస్తే అప్పుడప్పుడు సిగ్గుపడుతూ ఉండేదట. సింగారమును కలిగి, ఎప్పుడు సిగ్గుపడితే మళ్ళీ ఎలాగా? భర్త వచ్చినప్పుడల్లా సిగ్గుపడితే కొన్ని పనులు అవ్వవు, భోజనం పెట్టాలి. సిగ్గుపడుతూ కూర్చుంటే ఆయనకు అనవ రొట్టిస్తారు. అందుకని సిగ్గు అన్ని వేళలా కాకుండా కొన్ని వేళల్లోనే భర్తను ఆకట్టుకోవడానికి చూపించాలి. సింగారము అంటే అలంకారం. భార్య ఎప్పుడు కూడా భర్త రాగానే చెమటకంపుతో అసహ్యంగా వంట చేసి ఆ మసి పూసుకుని హేహేని వస్తే తాటకలా హడిలి పారిపోతాడు, వాడి ఇంట్లోకి రాడు. అందుకని సింగారమును కలిగి చక్కగా అలంకరించుకుని కనపడాలి. అలా ఎప్పుడు అలంకారమే కుదరదు కనుక అప్పుడప్పుడు భక్తి కలిగి భక్తి కూడా చూపించాలి. ఏమండి మీ పాదపద్మాల సేవ నాకు ఇవ్వండి అని మళ్ళీ పాదాలు తీసి పక్కన సూర్యకాంతం డామని భారేస్తుంది, అలా భారేయకూడదు. చక్కగా నమస్కరించి ఆ వినయం వినయం కింద ఉండాలి. భయము చూపించాలి. అప్పుడు భర్తకి కోపం వచ్చినప్పుడు భార్య తగ్గిందంటే ఆ సంసారం ఎట్టి పరిస్థితుల్లో బాగుంటుందండో. ఇక్కడ వేదవ్యాసుల వారు ఒక సూచన చేశారు, భార్యకి కోపం వస్తే భర్త తగ్గాలి, భర్తకి కోపం వస్తే భార్య తగ్గాలి. ఇద్దరూ ఒకేసారి రెచ్చిపోయారా ఇక సంసారం వీధిలో ఉంటుంది. అందుకని ఈవిడ భర్తకి ఎప్పుడైనా కోపం వస్తుందేమో అని అనుకుని, ఆయనకి కోపం ఉందేమో అని అనుకుని, ఆయన పరిపాలన పూర్తి చేసుకుని సింహాసనం దగ్గర నుంచి ఇంట్లోకి రాగానే, కొలువు చాలించి రాగానే, అంటే బయట నుంచి రాగానే ఆయనకి విసుగు ఉంటుందని కొంచెం భయంతో ఉండేదిట. ఎప్పుడైనా బయట డ్యూటీ చేసి వచ్చిన భర్తలకి కొంచెం చికాకు ఉంటుంది. ఆ సమయంలో ఎప్పుడు భార్య భయభక్తులు నటించాలన్నమాట. అందుకని భక్తి ఉంది, భయము కలిగింది. నయము చూపించేది నీతి, దాంతోపాటు వినయము చూపించేది ప్రియము కలిగి. ఆయన మీద నిజంగా ప్రేమ ఉన్నది ఆవిడికి. సంపూర్ణంగా ప్రేమతోటి రాముడి మనస్సుని తన వశం చేసుకుంది సీత. అందుకే సీత గొప్పతనం వల్ల రాముడు ఏకపత్ని వ్రతుడు అయ్యాడన్నాడు ఆయన. ఏకపత్ని వ్రతుడు రాముడు అవ్వడానికి గల కారణం రాముడి గొప్పతనమే కదట. రాముడు ఎలాగో గొప్పవాడు, కానీ అందులో మూలభాగం సీతది. అలా ఆ సీతారాములు భూమండలంలో 11,000 సంవత్సరాల కాలం ఉన్నారు. అందులో 11,000 సంవత్సరాలు రామచంద్రుడు పరిపాలన చేశాడు. ఆ సమయంలో ప్రజలంతా తండ్రుల్ని మర్చిపోయారు. ఎక్కడ చూసినా రాముడు రాముడు రాముడనే అన్నారట. తండ్రి క్రియ రామచంద్రుడు తండ్రుల మరపించి ప్రజలతా రక్షంపన్ తండ్రుల మరచిరి సర్వులు తండ్రి గదా రామచంద్ర ధరణి పుడనుచు. రాముడు కన్న తండ్రి కంటే ఎక్కువ ప్రేమతో ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటే ప్రజలంతా తండ్రుల్ని మర్చిపోయి ఎప్పుడు చూచినా మా రాముడే తండ్రి, రాముడే తండ్రి అంటూ రామ 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 అండం మొదలు పెట్టారు. దాంతో రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు పరిపాలిస్తున్నంతకాలం జగత్తంతా రామమైపోయి అయిపోయిందట. అంతా రామమయం, జగమంతా రామమయం. ఈ విధంగా తండ్రుల్ని మరిపించి ఆయన ప్రజల్ని అంత జాగ్రత్తగా చూశాడు. ఆ ప్రభువు 100 అశ్వమేధ యాగాలు తనని గూర్చి తానే చేసుకున్నాడు. ఎందుకంటే అందరికీ ప్రభు ఆయనే, ఇంకెవరికి చెయ్యాలి యజ్ఞం? ఆత్మార్థం యజ్ఞం చేశాడు ఆయన. ఆ తర్వాత ఆ మహానుభావుడు వైకుంఠానికి వెడుతూ ఉంటే ఆయనతో పాటు నమ్మకం ఉన్న వాళ్ళంతా సరయూ నదిలో మునిగి ఆయనతో పైకి వెళ్ళిపోయారు. ఆ ప్రభు ఎటువంటి వాడో వర్ణించాడు అత్యద్భుతమైన పద్యంలో పోతన గారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులును విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడివాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులను జల్లెడివాడు నైనా రఘుసత్తముడీవుత రఘుసత్తముడీవుత మాకభీష్టముల్. పోతన గారు ఇదే పద్యం మళ్ళీ దశమస్కంధంలో రాస్తాడు. అక్కడ కృష్ణుడి గురించి చెప్తాడు, ఇక్కడ నవమస్కంధంలో రాముడి గురించి చెప్పాడు. ఆయన మా రామచంద్రుడు నల్లనివాడు, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, పెద్ద భయంకరమైనటువంటి కొండంత విల్లు ధరించాడు, ఆ విల్లుతో పాటు బాణములు ధరించాడు, విశాలమైన వక్షస్థలమైనది, భుజములు కూడా ఎత్తుగా బలంగా ఉంటాయి, గిరదాల జుట్టు కలిగిన వాడు ఆయన. అందరి మీద కరుణని ప్రసరిస్తాడు ఆయన. ఆయనకి కరుణ తప్ప నిష్కరుణ మాట వరసకు కూడా లేదు ఆయన. ఆయన కీర్తి నాలుగు దిక్కులలో ఏ వేపుకెళ్ళినా సరే ప్రసారం అయ్యింది. అంటే దశ దిశలా తన ఖ్యాతిని వెదజల్లుకున్న పుణ్యాత్ముడు ఆయన. అటువంటి రఘుసత్తముడు, ఆ రాఘవుడు, ఆ రామచంద్రుడు మా కోరిన కోరికలు తీర్చుగాక. ఆ రామచంద్రుడు ఆదిదేవుడు. ఆదిదేవుడైన ఆ రామచంద్రుడకు, ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్ధిగట్టుటెంత, అసురవరుల చంపుటెంత, కపుల సహాయమది ఎంత, సురల కొరకు క్రీడ చూపెగాక. ఆదిదేవుడు, జగన్నాథుడు, శ్రీ మహావిష్ణువు ఆయన. అటువంటి ఆయనకి సముద్రానికి వారధి కట్టడం ఒక లెక్క, రాక్షసుల్ని చంపడం అదొక ఘనకార్యమా, కోతుల సహాయం ఎంత, కపుల సహాయం అది ఎంత. ఏదో దేవతల కోసం, మానవుల కోసం ఒక లీల చూపించాడు గాని కూర్చుని ఏ పనైనా చేయగలడు ఆయన. ఆ లీల జరగకపోతే రామాయణం రాదు గనక, అంత లీల చేశాడు అని పోతన గారి పద్యంలో చెప్పారు. ఆ రామచంద్రుడి వంశం అత్యంత పవిత్రమైనది. దానిని ఒక్కసారి ఉదయం పూట తలుచుకున్నా చాలు, రాత్రి తలుచుకున్నా చాలు, వాడి జీవితం పవిత్రమవుతుంది. ఇది సూర్యవంశం చరిత్ర అయితే, ఇక చంద్రవంశంలో మహానుభావుడైనటువంటి చంద్రుడికి ఇలవల్ల బుధుడు పుట్టాడు, బుధుడికి నహుషుడు పుట్టాడు, నహుషుడికి పురూరువుడు పుట్టాడు, పురూరువుడికి నహుష చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి పరమ పూజ్యుడు, ఐదుగురు సంతానం కలిగారు నహుషుడి చక్రవర్తికి. ఆ నహుషుడికి ఐదుగురు కొడుకుల్లో పెద్దవాడి పేరు యయాతి. ఈ యయాతి మహారాజు కాలంలోనే మొత్తం చరిత్ర అంతా మారిపోయింది. యయాతి అంటే యాతి, యాతి ఇది యయాతి. ఇందులో ఒక అంతరార్థం ఉందండో సూక్ష్మం. పైకి యయాతి అంటే ఒక మహారాజు గారు కనపడతాడు, ఏదో బుధుడు, ఆయన కొడుకేమో పురూరుడు, పురూరుడు కొడుకు నహుషుడు, నహుషుడు కొడుకులు ఐదుగురు, ఐదుగురులో పెద్దవాడు యయాతి అని కాదు. యాతి యాతి అంటే చేస్తున్న సంసారమే చేయువాడని. మనందరం యయాతులమే, మతి లేకుండా ఇదే సంసారం శాశ్వతం అనుకుని రోజు అదే పనుల్లో నిమగ్నమై, ఒక్కనాడైనా భగవంతుణ్ణి తలుచుకోకపోతే, ఒకనాడైనా భాగవత కథలు వినకపోతే వాడి బతుకు యయాతి బతుకు అవుతుంది ఎక్కువ కాలం అన్నమాట. అందులోంచి బయటపడ్డాడు యయాతి, మనం కూడా బయటపడాలి. అనగా కేవలం సంసార వంచలు తప్ప, ఇందులో ఉన్న సుఖములు తప్ప, ధన సంపాదన తప్ప, ఇతరమైన చింతన లేకుండా, హరిస్మరణ లేకుండా, హరికథల మీద దృష్టి లేకపోతే, వైరాగ్యం లేకపోతే యయాతి. నిజం చెప్పాలంటే చర్విత చర్వణము అని ఒక మాట ఉన్నది, అంటే నవిలిందే నవలడం. ఇప్పుడు మీరు రోజు చూసారుగా ఆవులకి తిండి పెడతారు, అవి గుడుక్కులు లాగేస్తాయి లోపలికి, కాసేపు నాక మళ్ళీ పడుకుని నెమరేస్తాయి. అంటే ఆ నవిలిందాన్ని మళ్ళీ తీసుకొచ్చి అలా నవ్వులుకుని దాన్ని మెత్తగా చేసుకుని లోపలికి గంటుకుంటాయి. మనం కూడా ఈ సంసారాలు ఎన్ని యుగాల నుంచి చూస్తున్నామండి. ఈ జన్మలు ఎత్తాము ఎత్తాము ఎత్తాము, జన్మలు ఎత్తుతున్నాం, చూస్తున్నాం, పుడుతున్నాం, పెరుగుతున్నాం, దీనికి అంతం లేకుండా ఉన్నది. దీనికి యయాతి అని పేరు. మన సంసారమే యయాతి, గుర్తుపెట్టుకోండి. యాతి అంటే వెడుతున్నాడు, యాతి యాతి యయాతి అంటే వెడుతున్నాడు, వెడుతున్నాడు. ఎక్కడికి వెడుతున్నాడు? ఈ సంసారంలోనే పడుతున్నాడు, చేస్తున్న సంసారమే చేస్తున్నాడు. అటువంటి దానికి విముక్తి అంటే, దానికి విముక్తికి రెండు మార్గములు ఉన్నాయి, ఒకటి శర్మిష్ఠ, మరొకటి దేవయాని. దేవయాని అంటే దేవతల మార్గమునందు వెళ్ళున్నది. దేవ మార్గం ఎంతవరకు వెడుతుంది అంటే స్వర్గం వరకు తీసుకెడుతుంది. రెండోది శర్మిష్ఠ అంటే పాతాళ మార్గము అని అర్థం. ఎప్పుడు కూడా ఒక జ్ఞాని ఈ సంసారంలో పడి భ్రష్టుడవుతూ ఉంటే వాణ్ణి రెండు బుద్ధులు పట్టుకుంటాయి. ఆ రెండు బుద్ధులు ఏం చేస్తాయట, ఒకటి స్వర్గానికేసి వెళ్ళు అంటుంది, ఒకటి వద్దొద్దు వ్యసనములతో అధపాతాళానికి పో అంటుంది. మనకు కూడా బుద్ధి చెబుతుంది అంటో, మనం బయలుదేరాము ఇంట్లోంచి ఉపన్యాసానికి వెళ్ళడానికి, ఉపన్యాసం వినడానికి ఇంట్లోంచి బయలుదేరగానే ఒకటేమో పర్వాలేదు విని స్వర్గం పొందు ఉపన్యాసానికి బయలుదేరు అని ఆటోని పిలిపిస్తుంది. ఈ ఆటోని పిలిపించగానే రెండో బుద్ధి ఏం చేస్తుందనమాట, ఏముంది రోజు ఆటోలో అక్కడికి వెళ్ళడం, దాని బదులు వాడు ఏదో కొత్త సినిమా వచ్చిందంటే కబాలీకి పోదాం అనిపిస్తుంది. అంతే వీడు బలి అయిపోతాడు వెంటనే. అప్పుడు ఇటు వచ్చేవాడు అడ్డుపోతాడు. అంటే మన బుద్ధి మనకి తెలియకుండానే ఓటి పాతాళానికి గంటుతోంది, అడు అధ పాతాళానికి, ఓటి స్వర్గానికి తీసుకెడుతోంది. ఈ రెండే దేవయాని శర్మిష్ఠ. చూసారా పేర్లు కూడా, అందుకే దేవయాని అన్నాడు. దేవయానము చేయించున్నది, ఒకటి శర్మిష్ఠ పాతాళయానము చేయించున్నది. అంటే యయాతి అంటే తెలియకుండానే సంసారం. అందుకే కేవలం కథలు వినడం కాకుండా ఆ పేరులో ఉన్న సూక్ష్మం అంతరార్థం తెలుసుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒకవేళ సంసారంలో ఏదైనా వ్యామోహానికి దూరం అయ్యే కష్టం వస్తే మళ్ళీ ఆ సంసారమే కావాలని కోరుకుంటారు. అదే శుక్రత్వం, శుక్రత్వము రేతస్సు, మళ్ళీ రేతస్సునే కోరుకున్నాడు ఆయన.
అందులోంచి బయటపడటమే శుక్రాచార్యుడు అంటే. ఆచార్య శుక్రం రేతస్సుని సంసార బంధమును ఎప్పుడైనా సరే నియంత్రణం కరోతి, అదుపులో పెడతాడు. శుక్రాచార్యుడు కఠోర నియమం కలిగిన వాడు, అందుకని శుక్ర ఆచార్య అన్నారు ఆయన్ని. ఆయన్ని పూజిస్తే మనకి సంసార బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు, ఎందుకంటే ఇవాళ ఆయనకున్న స్థాయి ఎవరికీ లేదు గనక. ఇవి అంతరార్థాలు. యయాతి మహారాజు గారు నహుష చక్రవర్తి ఐదుగురు కొడుకుల్లో ఒకడు. ఆ కాలంలో దేవతలందరికీ ఇంద్రుడు రాజైనట్టే రాక్షసులకి పరమ భయంకరుడు బలవంతుడు వృషపర్వుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ వృషపర్వుడు దానవరాజు. ఆ కాలంలో వృషపర్వుడికి శుక్రాచార్యుడు గురువుగారు. శుక్రాచార్యుడికి ఒక భార్య వల్ల దేవయాని అని ఒక కూతురున్నది. ఇంకా శర్మిష్ఠ అనే పేరుతో వృషపర్వుడికి ఒక కూతురుంది. ఈ శుక్రాచార్యుడు కూతురు దేవయాని, రాక్షసరాజు వృషపర్వుడు కూతురు శర్మిష్ఠ, ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ ఇద్దరు కలిసి ఒకనాడు ఉద్యానవనంలో విహరించడానికి వెళ్ళారు. ఆ ఉద్యానవనంలో ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువును చూడగానే జలక్రీడలు ఆడాలనుకున్నారు. అక్కడికి ఎవరూ మగవాళ్లు రారు. ఆ చెరువు చుట్టూతో కాపలం ఉంటుంది కనుక, రాక్షస భటులు కాపలం ఉంటుంది కనుక, నిశ్చింతగా వస్త్రాలు ఒడ్డు మీద పెట్టి కేవలం ఉపవస్త్రములతో వాళ్ళందరూ స్నానానికి దిగారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుని మీద అలా వెళ్లడం మొదలుపెట్టారు. పార్వతీ పరమేశ్వరుల రాకతోటి పెద్ద సుడిగాలి వీచింది. ఆ గాలికి వస్త్రాలు ఎగిరిపోతుంటే నీళ్లలోంచి బయటకు వచ్చి చకచక బట్టలు కట్టుకున్నారు. ఆ కట్టుకోవడంలో శర్మిష్ఠ వస్త్రం దేవయానికి, దేవయాని వస్త్రం శర్మిష్ఠకి వచ్చింది. శర్మిష్ఠ కొంచెం కర్మిష్ఠి గర్విష్ఠి గనక పళ్ళు పటపట కొరికి, ముష్టెత్తుకునే బ్రాహ్మడి కూతురువి నా చీర కట్టుకుంటావా అంది. దాంతో ఈవిడికి కోపం వచ్చి, అసలు మా నాన్న లేకపోతే మీ నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్నకి ఈ రాక్షస సామ్రాజ్యం ఇచ్చిందే మా తండ్రి. మా తండ్రి మహాతపస్యాలి జ్ఞాని, రాక్షసులందరినీ రక్షించి మంత్రశక్తితో దేవతల పాలిన పడకుండా, దేవతల బారిన పడకుండా కాపాడుతున్న సద్గురువు మా తండ్రి, నువ్వే ముష్టిదాని వంది. దాంతో కోపం పెరిగింది. ఇక్కడే పెద్ద సమస్య. శర్మిష్ఠకున్న ఒక భయంకరమైన లక్షణం ఏమిటంటే, ఆ శర్మిష్ఠ అనే పేరులో ఇంకొక అర్థం కూడా ఉన్నది. వితుష్టాచ శర్మిష్ఠ అని అంటే నిలకడలేని మనస్సు కలిగినది. నిలకడలేని మనస్సు ఎటువంటిదో తెలుసావిడిది? క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. కొంతమంది లక్షణం ఎలా ఉంటుంది? క్షణే తుష్టాహ, అంతలోనే సంతోషపడిపోతారు. అబ్బా ఎంత బాగుందండి అంటాడు. మరి కాసేపు ఉన్నాక, ఛీ దుర్మార్గుడు అంటాడు. వితుష్టాశ్చ క్షణే క్షణే, ఈ క్షణంలో వాడు ప్రేమ చూపించాడు కదా, ఈ ప్రేమ నిజం అనుకుందామంటే క్షణే రుష్ట, క్షణంలో కోపం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో తెలియదు. అందుకని అవ్యవస్థిత చిత్తానాం, మనస్సు నిలకడగా లేనటువంటి వాడి ప్రసాద అపి ప్రేమ కూడా భయంకర భయంకరము. కాళిదాసు గారు చెప్పిన గొప్ప శ్లోకం ఉండో ఇది. నిలకడలేని ప్రేమ ప్రమాదం కదా. ఇవాళ పీకిదాకా పెడతావు, రేపు పొద్దున కోపం వస్తే కక్కు అంటావు, ఇప్పుడు ఎలా కక్కుతాడు వీడు తినేసిన తర్వాత. కాబట్టి అనుక్షణం ఈ విధంగా మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియనటువంటి వాళ్లతో చాలా ప్రమాదం. వాళ్లతో స్నేహం చేయటం పాము పడగ కింద కప్ప నివసించినట్లు. ఇప్పుడు శర్మిష్ఠ యొక్క పేరు యొక్క అసలంతరార్థం ఏమిటంటే నిలకడలేనిది. ఆ నిలకడలేని అవడం వల్ల ఏం చేసింది? ఇప్పటిదాకా ప్రేమగా స్నేహితురాలంటూ తిరిగిందా, ఈ క్షణంలోనే చిన్న మాట నందు కోపం వచ్చేసి అమాంతంగా, ఎవత్తే ఇది, ఒక పురోహితుడు కూతురు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా, అసలు నా చీర అది కట్టుకోవడమే తప్పు, దాని చీర నేను కట్టుకోవడం ఘనకార్యం, ఆ విషయం మర్చిపోయి నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా అని తాను తిట్టినవి మర్చిపోయి, చెలికెత్తులు 1000 మంది ఉన్నారు గనక ఆ 1000 మంది యొక్క సహకారంతో ఈమె వస్త్రములు తీసి ఊడ్చి దిగంబరంగా పాడుబడిన నూతులో పారేసిపోయింది. అలా వెళ్ళిపోగానే నిష్కరుణగా అక్కడికి వేటకొచ్చాడు యయాతి గారు. ఈ నూతిలో మూలుగు విని అక్కడికి వచ్చాడు ఆయన. తీరా చూస్తే నూతిలోంచి ఏదో సన్నని మూలుగు, లోపలికి చూస్తే ఎక్కడో అగాధంగా ఉన్న నుయ్యి, అందులో చిన్న మర్రి మొక్క మొలిచింది. ఆ మర్రి మొక్కను పట్టుకు వెళ్లాడుతోంది ఈవిడ. ఆయు ఉంది గనక అందులో బతికింది పాపం. ఆయనకి అర్థమైంది ఎవరో స్త్రీ అని. వెంటనే ఆయన చాలా కష్టపడి ఆవిడ తీయడానికి ప్రయత్నం చేశాడు. ముందు పైరున్న కండువా వేశాడు, కండువా సరిపోలేదు. అందుకని ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నామని రక్షించడానికి సిగ్గేమిటని కట్టుకున్న పంచిని ఇప్పి ఈ పంచిని ఉత్తరీయానికి కట్టి అందులో వేశాడు. అంటే దిగంబరముగా ఆవిడని రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ పంచి ఆవిడికి దొరికింది, అది పట్టుకోగానే పైకి లాగాడు. పైకి వచ్చేటప్పుడు ఆ పైకి ఎక్కలేకపోతుంది ఆవిడ.
ఆ నుయ్యేమో పాడైపోయి ఉంది. అందుకని కుడి చేత్తో ఆవిడ చేయి పుచ్చుకుని లాగట్టండు. ఏమి రాశారండి పోతర్ గారు అద్భుతమైన పద్యం. సప్తంభో నిధి మేఖలావృత మహాసర్వం సహా కన్యక ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణకర ప్రాలంబముం చేసి ప్రోక్షిప్తం చేసేయయాతి కట్టుకొన పైచేలంబుమున్నిచ్చి పర్యాప్త స్వేద జలాంగి ఆళి సముదాయ స్వర్గవిన్ భార్గవిన్. ఆవిడ భృగు వంశంలో పుట్టింది, అందుకని భార్గవి అంటే ఇక్కడ మాత్రం దేవయ్య అని. భార్గవి అంటే భృగు వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా, లక్ష్మీదేవి కూడా భృగు కూతురు కాబట్టి ఆవిడ భార్గవే, ఇక్కడ మాత్రం దేవయ్య అని. ఆవిడ నీళ్లలో ఉన్నది, అది నీరు అంటే నీరు కాదు, పాడుబడిన నుయ్యి కాబట్టి ఏదో మురికి నీరుంది, అటువంటి దాన్ని ఆయన పైకి లాగాడు. ఆ లాగేటప్పుడు పైకి తీసుకురావడం కోసం కుడి చేత్తో ఆవిడ చెయ్యి పుచ్చుకు లాగాడు. ఆయన చెయ్యి ఎటువంటిదట అంటే సప్తాంభో నిధి, ఏడు సముద్రముల చేత చుట్టబడిన భూమి చుట్టూ ఏడు సముద్రాలు ఉన్నాయి. అందుకని భూమి ఒక స్త్రీ, గుండ్రంగా ఉన్నది ఆవిడ నడుము, ఆ నడుము చుట్టూత వడ్డాణములో ఉన్నదట సముద్రం. ఆడవాడు నడుముకి వడ్డాణం పెట్టుకున్నట్టుగా భూదేవికి మొత్తం చుట్టూత సముద్రమే వడ్డాణం. ఏడు సముద్రములు వడ్డాణముగా కలిగిన మహాజగన్మాత భూదేవిని పరిపాలిస్తున్న వీరుడు యయాతి. పరిపాలన చేసేటప్పుడు ఏం చేస్తారో తెలిసిన, మహారాజు పరిపాలన చేయాలంటే పక్కన ఒక రాజదండమని ఉంటుంది, ఆ రాజదండాన్ని అలా పెడతారు. మీరు ఎప్పుడన్నా సన్యాసులు చూశారు కదా మహాత్ముల్ని, వాళ్ళ పక్కన ఒక కర్ర పెడతారు, అది త్రిదండం. ఇది సన్యాసి సూచకం, వైరాగ్య సూచకం. రాజులు కూడా పక్కన సింహాసనం పక్కన ఒక చిన్న కన్నం ఉంటుంది, ఆ కన్నంలో రాజదండం పెడతారు. ఈ రాజదండం ఉందంటే ఆయన రాజు. ఇది ఉన్నవాడి చేతిలో ఇంకా సాక్షాత్తు కల్పవృక్షం ఉన్నట్టే. ఈ రాజదండం ఉన్నవాడు ఏం చెబితే అదే శాసనం. అలా ఏడు సముద్రములతో కూడిన భూమండలమును పరిపాలించే రాజదండమును చేత్తో పట్టుకున్న మహారాజు ఆయన. ఆ చేత్తో ఆవిడ చెయ్యుచ్చుకులాగాడు. చేత్తో పుచ్చుకులాగాడంటే వదిలిపోను అలాంలా. వర అంటే శ్రేష్టమైన, దక్ష చాలా సామర్థ్యం కలిగిన, దక్షిణకర కుడి చేత్తో ఆవిడని పట్టుకుని పైకి లాగాడు. ఇక్కడ పోతన గారన్న పద్యం అర్థమైందా మీకు? వర దక్ష దక్షిణ కర ప్రాలంబమును చేసి శ్రేష్టమైన సమర్థత కలిగిన చేతిని ఊతగా ఇచ్చి లాగాడు. ఈ శ్రేష్టమైన అనడానికి ఏం పదం వాడాడు? వర. వర శబ్దానికి అసలు అర్థం ఏమిటి? ఇంకో అర్థం వరుడు. అంటే ఈయన వరుడు అయిపోయాడు, ఆవిడికి తెలియకుండానే భర్త అయిపోయాడు. వరుడు వధువు అండల మనం ఆ మాటని రెండు రకాలుగా వాడాడు ఇక్కడ ఆయన. ఈ చెయ్యొచ్చుకు పైకి లాగాడు. రాగానే ఆవిడ సిగ్గుపడుతూ ఉంటే ఇంకెందుకులే సిగ్గని తన పైన ఉత్తరీయం ఇచ్చాడు. ఇవ్వగానే ఆవిడ కట్టుకుని, నేను పరపురుషుణ్ణి, పొరపాటును కూడా కన్నెత్తి చూడను, అంత కఠోర నియమం ఉన్నది. ఇవాళ నువ్వు దిగంబరంగా ఉన్న నన్ను చూచి నీ వస్త్రం నాకు ఇచ్చావు. ఎప్పుడు భర్త యొక్క లక్షణం భార్యకి బట్టలు ఇవ్వడం, భార్యకి బట్టలు కొనిపెట్టే బాధ్యత భర్తది, ఆ తర్వాతే మిగతా వాళ్ళు ఎవరిదైనా సరే. నువ్వు ఇక్కడ మొదటిసారిగా కష్టాలలో ఉన్న నాకు వస్త్రం ఇచ్చావు, అందులో కూడా ఈ పై వస్త్రం ఇస్తే మాత్రం తప్పక వాడు భర్త అని శాస్త్రం ఉండవు. ఎందుకో తెలిసినా మీకు? మీరు పెళ్ళిళ్ళు ఎన్నో చూశారు కదా, పెళ్ళిళ్ళలో భర్తకి ఏం చేస్తారు? పైన వరుడికి ఒక కండువా వేస్తారు, భార్యకి ఏం చేస్తారు? చీర ఉంటుంది. ఈ చీర ఇది ముడేస్తారు. ఈ పైన ఉన్నటువంటి వస్త్రమును తన కొంగుకి ముడేసుకునే భాగ్యం ఒక భార్యకే ఉంటుంది. అందుకే కొంగుచాటు మొగుడవుతాడు. కొంగును ముడేసుకుంది భార్య అంటే ఇదన్నమాట అసలు రహస్యం. ఆవిడండి భర్తను కొంగుకు ముడేసుకుంది అంటే ఈ కండువా దానికి ముడేయాలి. ఒక్కసారి ముడేశారంటే వీళ్ళు భార్యాభర్త అని అర్థం. ఈ ముడివేసుకునే వస్త్రం నాకేం చేసావు? నడుముకు ముడివేసుకునేలా చేసావు, కాబట్టి నీతో ముడిపడినట్టే నువ్వే భర్త అంది. ఇది ఎక్కడ కూడా అండి, నువ్వేదో చచ్చిపోతావు అని రక్షిస్తే ఇలా ముడేసుకుంటానంటే ఎలాగా అంటే, నాకు కచుడు అనేవాడి శాపం ఉన్నది, అందువల్ల నువ్వే భర్తవి అనగానే శుక్రాచార్యుని అడుగుదాం అన్నాడు ఆయన. నువ్వంటే ఇష్టమే కానీ శుక్రాచార్యుడు గురువుగారి మాట కాదనకూడదు కదా అంటే గురువుగారు కూడా ఒప్పుకున్నారు. ఈ ఇద్దరికి పెళ్లి జరిగింది. ఈలోపు ఏం జరిగింది? నాన్నగారు ఇతను రక్షించకపోతే నేను చచ్చిపోయేదాన్ని, ఇతను నాకు భర్త అవుతాడు, కానీ మీరు ఈ క్షణమే ఉద్యోగం మానేయండి, పరమ దుర్మార్గురాలు శర్మిష్ట నన్ను చంపడానికి నూతిలో పారవేసింది గనక ఆమె తండ్రికి మీరు కొలువులో సహాయం చేయడానికి వీలు లేదు అనగానే అప్పుడు ఆయన ఉద్యోగానికి రిజిగ్నేషన్ పంపేశాడు. ఎందుకయ్యా నా కూతురికే దిక్కు లేకపోతే, నీ దగ్గర ఎందుకు కొలువు చాలించిపోతున్నానంటే, అయ్యా మీరు లేకపోతే నేను బతకలేనండి, గురుకటాక్షం లేకపోతే సర్వనాశనం అయిపోతాం, ఎందుకు వచ్చింది, మీరు ఏం చెబితే అది చేస్తాను, మీ అమ్మాయి కాళ్ళ మీద పడతాను, నన్ను మాత్రం వదిలి వెళ్ళొద్దన్నాడు గురువుల మీద ఉన్న అభిమానంతో. ఈ గురువు గారు వెళ్ళిపోతే దేవతల చేతిలో రాజ్యం అంతా నాశనం అవుతుందని తెలుసు గనక వృషపరువుడు ఆ మాట అన్నాడు. అప్పుడు ఆయన, నా కూతురు చెప్పిన మాట నువ్వు వింటే, నా కూతురు ఒప్పుకుంటే నేను నీ కొలువులో ఉంటానన్నాడు. అప్పుడు ఈయన దేవయాని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు దేవయాని అంది, నీ కూతురు నన్ను తన 1000 మంది చెలికెత్తలతో కలిసి నూతిలో పారేసింది గనక నీ కూతుర్ని ఆ 1000 మంది చెలికెత్తలతో నాకు శాశ్వతంగా దాసీమణులుగా ఇచ్చేయి అనగానే ఇచ్చేశాడు ఆయన. అప్పుడు ఈ శర్మిష్ఠని తీసుకుని, ఈ దాసీల్ని తీసుకుని ఈమె యయాతి గారి రాజధానికి వెళ్ళింది. అప్పుడు చెప్పాడు శుక్రాచార్యుడు, నాయన నేను ముందే చెబుతున్నాను, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, ఇంద్రియములు బలమైనవి కాబట్టి నువ్వు శర్మిష్ఠని నీ దగ్గరికి దాసీగా పంపుతున్నాను కదా అని, రేపొద్దున ఆమెను పెళ్లి చేసుకుంటే మాత్రం ఒప్పుకోను, ఆమెకు అన్నీ యథాతథంగా నా కూతుర్ని చూసినట్టు చూసుకో, ఒక్క తాళి కట్టడం మాత్రం చెయ్యకన్నాడు. అలాగే మామయ్య అన్నాడు, తీసుకెళ్ళాడు. ఒకనాడు ఈ దేవయాని వరసగా యదువు తొర్వసుడు అని ఇద్దరు కొడుకుల్ని కని బాల్యంతరాలుగా ఉన్న కాలంలో ఆవిడకు అనుకోకుండా చీర చెరగు మాసింది, అంటే బహిష్టుకాలం వచ్చింది. ఆ కాలంలో ఈయన ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న శర్మిష్ఠ, ఆవిడ పేరే అధపాతాళానికి గంటడం అని పేరు కదా, ఆవిడ చూచి, ఏమయ్యా పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నాను, నువ్వు ఒక క్షత్రియుడివి, ఒక స్త్రీని ఏదైనా ముత్తైదువుగా చంపడం అనేది శాస్త్రం గనక, నేను ముత్తైదువుగా చావాలని కోరుకుంటున్నాను గనక, సౌభాగ్యవతిగా తనువు చాలించాలనుకుంటున్నాను గనక నన్ను పెళ్లి చేసుకో, తప్పు లేదండి. ఇక్కడ చాలామంది యయాతి కాముకుడే చేసుకున్నాడని చెబుతున్నారు, కానీ భాగవతం అలా చెప్పలా. ఆయన నిర్వికారుడు అయినప్పటికీ భవిష్యత్తు తెలుసు, మామగారి మాట కాదని ఎందుకు పెళ్లి చేసుకున్నట్ట, ఈమెను వివాహం చేసుకోకపోతే భరత వంశం నిలబడదు, ధర్మబద్ధముగా క్షత్రియ కన్య మరో క్షత్రియుణ్ణి పెళ్లి చేసుకోమని అడిగితే ఆ కన్యని పెళ్లి చేసుకుని వాడు కూడా నరకానికి పోతాడని ఒక నియమం ఉన్నది, అది బృహస్పతి రాసిన సూక్తుల్లో ఉంది గనక ఆయన నిర్వికారంగానే పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి శర్మిష్ఠకు కూడా 3 కొడుకులు పుట్టారు. యయాతికి పెద్ద భార్య దేవయాని వల్ల యదువు తుర్వసుడు పుట్టారు. శర్మిష్ఠకి ద్రుహ్యుడు అనువు పూరువు పుట్టారు. మొత్తం 5 సంతానం. ఒకనాడు ఈ శర్మిష్ఠ కొడుకులు ఉద్యానవనంలో యయాతి కాళ్ల మీద పడగానే దేవయాని అసలు విషయం కనిపెట్టి, వీళ్ళు సందేహం లేకుండా రబ్బర్ స్టాంపుల్లో ఉన్నారు మా ఆయనకి, ఈ శర్మిష్ఠని పెళ్లి చేసుకున్నాడని కనిపెట్టి పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి గారికి కోపం వచ్చింది, నా కూతురికి అన్యాయం చేస్తావా, నేను ముందే చెప్పాను కదా శర్మిష్ఠని వివాహం చేసుకోవద్దని, వినిపించుకోకుండా పెళ్లి చేసుకున్నావా, నువ్వు ముసలివాడివైపో అన్నాడు. దాంతో ఆయన వృద్ధుడైపోయి, మామ ఇప్పుడు నేను ఈ సంసారం ఎలా చేయనని బాధపడ్డాడు కాళ్ల మీద పడి. ఇంకా పరిపాలన చెయ్యాలి, ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని కానీ, ఇప్పుడు దేవయాని కూడా తండ్రి తొందరపడి శాపం పెట్టావు, ఇప్పుడు శాపం పెట్టింది నా భర్తక నాక, నా భర్త ముసలాడైపోతే నా బతికే కదా అధ్వానం అవుతుంది, ఏదో సంసారం సరిచేస్తామనుకుంటే అసలుకి అసలు పెట్టామేమిటంటే, అందుకే చీటికి వాటికి పుట్టింటికి రాకూడదు కూతుళ్ళు అన్నాడు ఆయన, శాసించాడు. చిన్న చెత్తగా వాటికి రాకూడదట, పెద్ద కష్టం వస్తే తప్ప. నువ్వు తొందరపడి వచ్చావు, నేను తొందరపడి చెప్పించాను, తొందరపడి నోరు దారితే తీసుకోలేము, ఎంత ప్రమాదం చూసావా, అందుకే ఒక్కొక్కసారి బయటకు వచ్చిందంటే కొంపలు మురిగిపోతాయండి, ఏం ఉండదు దానికి, కానీ ఆ ఒక్క ముక్క ప్రపంచాన్ని ముంచి వస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఒక గొప్ప శ్లోకం చెప్పారండోయ్, ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే జంతువులన్నీ వశమైపోతాయి, అందుకే మనం కోపంగా చెప్పాల్సి వచ్చినా కఠినంగా మాట్లాడకూడదట. ప్రేమగా పిల్లలు అలరి చేస్తున్నారు అనుకోండి, స్కూల్ కడతావా తననా అన్నావా, వాడు వెళ్ళడు, ఇంకా రెచ్చిపోతాడు, నాయన చదువుకోకపోతే ప్రమాదం రా అని మెల్లగా చెప్పాలట. చెప్పగా చెప్పగా వినకపోతే అప్పుడు కర్రుచ్చుకోవాలి, వేరే విషయం. కానీ ఆరంభావస్థలో ఎప్పుడూ కూడా కాస్త ప్రేమగా, పాఠానికి వెళ్ళు, నా తండ్రి చదువుకో, చదువుకుంటే బాగుపడతావు అని చెబితే నయం వల్ల వింటాడు, భయం వల్ల వినడండో. అందుకని ప్రియవాక్య ప్రధానైన ప్రేమగా మాట్లాడడం ద్వారా సర్వే తుష్యంతి జంతవహ, ప్రాణులందరూ సంతోషిస్తారు, ఒక్క మనుషులే కాదు కుక్క కూడా ప్రేమగా పిలిస్తే వస్తుంది, చి పో అన్నామంటే భై అని మీదకి వచ్చి కరుస్తుంది, అదే టామీ అనగానే ఏమీ అని వచ్చి నవ్వుతుంది. అలా నాకించుకునేవాడు చాలామంది ఉన్నారు. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అదే కర్తవ్యం. నీకు భగవంతుడు డబ్బు ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వకపోవచ్చు, రూపం ఇవ్వకపోవచ్చు, వచనే కాదరిద్రత, మాట ఇచ్చాడు, నువ్వేం మొగవాడివి కాదు, ఇంకా ప్రేమగా మాట్లాడడానికి దరిద్రం ఏమిటి అన్నాడండి. అందువల్ల తొందరపడి మాట్లాడి నేను ఆయన్ని శపించాను, అంతా తొందరే జరిగింది, అయినా పర్వాలేదు, నీ కొడుకుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ యొక్క యవ్వనం నీకెమ్మను, నీ ముసలితనం వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకో, కొంతకాలం నువ్వు సుఖంగా యవ్వనంతో ఉండు, ఆ తర్వాత నీకెప్పుడు పని లేదనుకుంటే అప్పుడు నీ కొడుక్కి తిరిగి అతని యవ్వనం ఇచ్చి అతని ముసలితనం తీసుకో, నీ యవ్వనమును నీ ముసలితనము సేకరించి తన యవ్వనం ఎవడు నీకు ఇస్తాడో వాడే నీ రాజ్యానికి వారసుడు అని శాసించాడు శుక్రుడు. ఆయన తిరిగి రాజ్యానికి వచ్చి ముందు పెద్ద కొడుకుని పిలిచాడు. ఒరే యదువు, నువ్వు నా ముసలితనం సేకరిస్తావా? కొంతకాలం పాటు నీ యవ్వనం ఇస్తావా అంటే చీపో, ఎల్లకాలం మేమే ముసలాళ్ళమై బాధపడతామా? అయినా మీరు కూడా ఎంతకాలం రాజ్యం చేస్తారండి? అడవికి పోక, మొత్తం పెత్తనం నాకు ఇచ్చి మీరు అడవికి పోకూడదా? ఈ ముసలాళ్ళకి చేదస్తం ఎక్కువ అని తిట్టేటవాడు. దాంతో ఆయన కోపం వచ్చింది. ఇదే నీకు నా శాపం, నీకు నీ వంశం వాళ్ళకి సింహాసనం మీద కూర్చునే అర్హత లేదు అన్నాడు. అందుకే యదువు యొక్క వంశము యాదవ వంశం, దానికి సింహాసన అర్హత లేకుండా పోయింది. అప్పటి నుంచి యాదవులు ఎవరూ కూడా ఎంత బలవంతులైనా సింహాసనం మీద మాత్రం కూర్చునేవారు కాదు. రెండో వాడిని తుర్వసుని పిలిచాడు. వాడు ఒప్పుకోలేదు. అయితే నీ వంశంలో కొంతమంది భ్రష్టులు పుట్టి మన మతాన్ని వేదాన్ని పాడు చేయుదురుగాక అన్నాడు. ఇక రెండో భార్య శర్మిష్ఠ యొక్క కొడుకుని దృహ్యుణ్ణి పిలిచాడు. వాడు ఒప్పుకోలేదు. దాంతో మీ వంశస్థులంతా కేవలం పచ్చగడ్డితో బతకండి పొండి అన్నట్ట. అందుకని గడ్డి కోసుకుంటూ బతకడం మొదలెట్టారు. ఆ తర్వాత నాలుగో వాడిని అనువుని పిలిచాడు. వాడు ఒప్పుకోలేదు. అయితే మీ వంశస్థులంతా కూడా జుట్టు గుండు గీయించుకుని గడ్డం మాత్రం పెంచుకుని అందరూ తూర్పుకి తిరిగి దండం పెడితే మీరు పడమరకి తిరిగి దండం పెట్టండి, మీరు గయ్యోని సాయంకాలం పొద్దున అరవండి అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు అరుపులు మొదలెట్టారు, గుండు గీయించుకున్నారు, గడ్డం పెంచుకున్నారు. అనువు యొక్క సంతానం వాళ్ళు అన్నమాట. ఈ అనువే అరబ్ కంట్రీ అనే పేరుతో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సామ్రాజ్య స్థాపన చేశాడు అని భవిష్య పురాణం కూడా చెబుతున్నది. ఆ తర్వాత ఆఖరి వాడు ఐదో వాడు ఈ శర్మిష్ఠ యొక్క కొడుకు పూరు అన్నవాడు వచ్చాడు. తండ్రికి వినయంగా నమస్కరించి తండ్రి కోరిక తీర్చడం కంటే మరొక కర్తవ్యం లేదు, నా యవ్వనం నీకు ఇచ్చానన్నట్ట. 10,000 సంవత్సరముల కాలం పూర్వు యొక్క యవ్వనాన్ని తాను సేకరించి సంసారంలో ఉన్నాడు యయాతి. ఒకనాడు ఆయనకి విరక్తి కలిగింది. వెంటనే భార్యను పిలిచి ఏమన్నాడు తెలుసా, షీ ఏమిటి బ్రతుకు, ఎందుకు ఈ సింహాసన వ్యామోహం, ఎందుకు ఈ పిల్లల మీద వ్యామోహం, ఎందుకు ఈ ధనం మీద వ్యామోహం, ఈ తిండి మీద వ్యామోహం, ఈ నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, 10,000 సంవత్సరాలు ఇందులో ఉండిపోయాను, పిల్లాడిని ముసలాండి చేశాను, హాయిగా ఈ 10,000 సంవత్సరాలు హరినామస్మరణ చేసుకుంటూ తపస్సు చేసుకుని ఉంటే బాగుపడేవాణ్ణి, అయ్యో భార్యామణి అని ఒక అద్భుతమైన శ్లోకం ఇక్కడ చెప్పాడండి. నవమ స్కంధంలో ఈ శ్లోకం చాలా గొప్పది. నజాతు కామః కామానాం నజాతు జాతః కామానాం శామ్యతే కామేన నతు శామ్యతే హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవాభివర్ధతే. కామము అగ్ని లాంటిది, తీర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఈ కామము తగ్గదు. అంటే మన కోరికలు, కోరికలు తీర్చుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. కారు కావాలి, కారు అయ్యాక విమానం, విమానం అయ్యాక హెలికాప్టర్, హెలికాప్టర్ అయ్యాక భారతదేశం, భారతదేశం అయ్యాక ప్రపంచం, ప్రపంచం అయ్యాక పాతాళం, ఇలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నజాతు కామ కామానాం ఉపభోగేన సామ్యతి, అనుభవించడం ద్వారా తీర్చుకోవడం ద్వారా కామము తీరదు. కామము అగ్ని, హవిష కృష్ణవర్త్మేవ భూయయేవాభివర్ధతే. కృష్ణవర్త్ముడు అంటే అగ్ని. ఓ చోట అగ్నిగుండం ఉంది, అగ్నిగుండం చల్లార్చాలి అని అందులో నెయ్యి పోసేట. డబ్బాడు నెయ్యి పోస్తే ఏమవుతుంది, అగ్నిలో భగ్గును మండుతుంది. ఎలా అయితే నెయ్యి పోస్తే అగ్నిహోత్రుడు భగ్గుమని మండుతాడో ఈ కోరికలు కూడా తీర్చుకునే కొద్దీ ఇంకా 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 తీర్చుకోవాలని అనిపిస్తున్నారు. దీనికి అంతం లేదు. మీరు ఎన్ని కోట్లు ఇవ్వండి డబ్బు, వాడు అలా చూసుకుంటాడు, ఇంకో కోటి వస్తే బాగుండనుకుంటాడు. ఇది చాలా పెచ్చదండోయ్, మహాభయంకరమైనది. ఉపనిషత్తులు ఒక గొప్ప కథ చెప్పాయి. పూర్వం ఒకడు కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. ఇది ఒక ఉపనిషత్ గాథ. ఈ కట్టెలు కొట్టుకునేవాడు ఒక రోజున అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళగానే కట్టెలు కొట్టుకుందాం అనుకున్న సమయానికి నేనిక్కడున్నాను నన్ను స్వీకరించు అనే మాట వినబడింది. ఎక్కడున్నావంటే ఇక్కడే అంది. చూస్తే అక్కడ ఢామ్మన కొండబడిందిట. వెంటనే వీడు గొడ్డలు పక్కన వారేశాడు, ఆ కొండ తీశాడు. కొండలో బంగారు కాసులున్నాయి. అమ్మ బాబాయ్, నా జాతకం బాగుపడిపోయింది అనుకుని ఆ కాసులు లెక్కెట్టాట. 99 కాసులు ఉన్నాయి, ఒక్కటి తక్కువగా. 100 కాసులు పూర్తయ్యాక నన్ను వాడుకో అంది. అది 99 కాసులు వచ్చి ఒక్క కాసులు ఏదే అనుకుని వీడు వెంటనే కొండ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఈ ఒక్క బంగారు కాసు సంపాదించడానికి వాడు ఆ రోజు నుంచి సంవత్సరం పాటు ఏం చేసేట, రోజు గొడ్డలతోటి పుల్లలు కొట్టడం, వాటిని అమ్మడం, తిండి తినడం మానేశాడు. పగలు లేదు, రాత్రి లేదు, నానా కష్టాలు పడిపోయాడు, పిచ్చెక్కిపోయాడు వాడు. ఈ ఒక్క కాసు పూర్తి చేసి అందులో వేస్తే మళ్ళీ 99 ఉందిటది, 100వ దవల.
వీడు అలా వందోకాసు పూర్తి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సర్వనాశనం అయిపోయినా ఆ కొండలో వందోకాసు పడాక మళ్ళీ 99 ఉండేదిట. ఒక 5 అలా అయ్యాక వీడు ఇలా చిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఆవిడంది, నువ్వు 5 ఏమైపోతున్నావో ఆలోచించావా? నీ పెళ్ళాన్ని చూడలేదు, పిల్లల్ని చూడలేదు, నానా యాత్ర పడిపోతున్నావు, ఎందుకంత యాతన పడుతున్నావు అంది. నాకు ఒక కొండ దొరికిందే, నీకు చెప్పలేదు, భార్యకి చెప్పకుండా రహస్యంగా దాచడం తప్పే. ఆ కొండలో 99 కాసులే ఉన్నాయి, 100 అయ్యాక వాడుకుందామని సాటిస్ఫాక్షన్ కోసం దీన్ని పోగు చేస్తున్నాను, ఎంత కష్టపడినా 100 కాసు అవ్వటం లేదన్నట్ట. ఒరే నాయన, అది 100 కాదు, నీ బొందని పాడు చేయడానికి వచ్చిందిరే అది. అది ఉన్నంతకాలం నువ్వు తిండి తినలేవురా, అది పిచ్చి పిశాచ్యంరా అది. కామం అంటే ఇదే. ఈ కోరిక అనే పిశాచ్యం నిన్ను చంపడానికి వచ్చింది. పిశాచ్యాలు తింటాయంటే ఏంటనుకుంటున్నావు? ఈ డబ్బు వ్యామోహమే తింటుంది, దాన్ని వదిలించుకుంటే నువ్వు బాగుపడతావు అందిట. అప్పుడు ఇది ఎలా వదులుతుంది అన్నట్ట, నువ్వు ఏ చెట్టు దగ్గర ఆ కొండని పొందావో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు, ఆ కొండను అక్కడ పెట్టు, నా గొద్దు బాబోయాను, అది వదిలేస్తుంది. ఆ తర్వాత మనం సుఖంగా ఉంటాం అనగానే వీడు వెంటనే ఆ కొండ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, నా గొద్దు బాబోయాను కానీ కొండ మాయమైపోయేదట హే అనే శబ్దంతో. అప్పుడు వీడికి మతిపోయింది, ఎవరు నువ్వు అన్నట్ట. అహమేవచ ఆశ, నేనే ఆశని, మీలాంటి వాళ్ళందరినీ ఏడిపించడానికి వస్తాను. నువ్వు ఇంకో 100 బతికి కష్టపడినా ఈ కొండ నిండదు, నీ బతుకంతే, నువ్వు నన్ను వదిలించుకున్నావుగా ఇక సుఖంగా ఉంటావు అందిట. కాబట్టి మనం కూడా అలాంటి ఆశలో పీడింపబడుతున్నాం. కోరిక అనే పిశాచ్యం మనల్ని పట్టుకుంది, అందులోంచి బయటపడాలి. అదే ఏయాతి చరిత్ర. అసలు ఏయాతి అంటే అది. ఏయాతి అనేవాడు అలాంటి పిశాచ్యం చేత పీడింపబడేటటువంటి, సంసారం చేస్తున్నటువంటి జీవి. యాతి యాతి ఇతి ఏయాతి. ఇప్పుడు ఎంత గొప్ప అద్భుతమైన చరిత్రలండి, పైకి కథల్లా కనపడతాయి. కానీ మనం అంతే ఇంకేదో పోగు చేద్దాం అనే వ్యామోహంలో మన ఆయువు నశించిపోతున్నది. ఈ సంసారంలో పడి ఈ ధన సంపాదనలో కుటుంబాభివృద్ధి కోసం యుగయుగాలు గడిచిపోతున్న మనం బ్రతుకుని బాగు చేసుకోవడానికి ప్రయత్నించక భగవంతుడి వెంట వెళ్ళక అలా దాచి 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 చచ్చిపోతాం. ఇప్పుడు ఈ డబ్బంతా ఏమైపోయింది? దాచిందంతా పిశాచ్యం మింగినట్టుగా అయిపోయింది, ఇక్కడే వదిలేశాం. ధనాని భోమౌ, ఈ డబ్బంతా భూమి మీదే ఉంది. పశవశ్చ గోష్ఠే, మనం కష్టపడి సంపాదించి రోజు బెల్లం ముక్కలు పెట్టినటువంటి గోవులు మనతో రావు, అవి గోశాల్లోనే ఉంటాయి. పోని భార్య గృహం, ద్వారం దగ్గరే ఉంటుంది భార్య. భార్య గృహద్వారి, ఇంటి ద్వారం దగ్గర భార్య. జన శ్మశానే, ఈ జనమంతా శ్మశానం దాకా వచ్చేవాళ్ళు ఉంటారే, శ్మశానం దగ్గర ఆగిపోతారు. ఏమండి, మీరు నేను స్నేహంతో ఉన్నాం, శ్మశానంలో మీతో పాటు చితిలో పడి వస్తా అని ఒక్క స్నేహితుడు అంటాడా? పాపం బతికాడండి అని ఒకడు, మంచివాడండి అని ఒకడు. వాడు మొహం ఏం మంచి అండి, పైకి ఎలా కనపడతాడు? వాడు ఒక రోజున 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదని ఒకడు, అప్పుడే గుర్తుకొస్తాయి అవన్నీ. కాబట్టి ఈ జనం శ్మశానం దగ్గర రకరకాల కబుర్లు చెబుతారు తప్ప కూడా ఒక్కడు రాడు, మీరు అనుసరించి వచ్చేవాడు ఎవడు ఉండదు. ఇలా అన్ని ఇక్కడే వదిలి, శరీరమును కూడా వదిలి, ఈ శరీరాన్ని తగలబెట్టే కట్టెల్ని నిప్పుని కూడా వదిలి, కర్మానుగోగచ్చతి జీవ ఏకహ, కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే వెడతాడు. అలాంటి జీవుణ్ణి నేను భ్రష్టుండయ్యాను, ఇక నేనుండను, నేను అడవికి పోదామనుకుంటున్నాను, నువ్వేం చేస్తావని అడిగితే మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటానంది. దేవయ్యాని ఎప్పుడూ కూడా దేవస్వరూపిణి గనక నిన్ను అనుసరిస్తానంది. శర్మిష్ఠని అడిగాడు, ఏమండి నేను మాత్రం మీతో రాలేనండి, మా అబ్బాయి చిన్నాడంటే ఇష్టం అండి అంది. ఇప్పుడు అర్థమవుతుంది మనకి శర్మిష్ఠ ఎవరో, దేవయ్యాని ఎవరో. వెంటనే ఆయన పూర్వుని పిలిచాడు, నీ యవ్వనం నీకు ఇచ్చేశానన్నాడు. ముసలితనం తీసుకున్నాడు, దేవయానితో వెళ్ళాడు, మహాతపస్సు చేసి ఒక అగ్నిజ్వాలని యోగాగ్నిని సృష్టించుకున్నాడు. ఆ యోగాగ్నిలో శరీరం కాల్చేసుకున్నాడు, దేవయాని కూడా అతనితో కాలిపోయింది. ఇద్దరు కలిసి శాశ్వతమైన స్వర్గానికి వెళ్ళిపోయారు. శర్మిష్ఠ కొడుకు దగ్గర ఉండిపోయింది, ఆవిడ పాతాళానికి పోయింది. ఆ తర్వాత ఆ మహానుభావుడు యయాతి గారి యొక్క వంశంలో రంతిదేవుడు అని పేరు కలిగిన ఒక మహావీరుడు, ఒక పరాక్రమవంతుడు పుట్టాడు. ఈ రంతిదేవుడు మా తాతలు తండ్రులు దాతలని గ్రహించి రోజు హరినామస్మరణ చేసేవాడు. ఒకరోజున నారదుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయనకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చేసి ప్రాణం పోయిన అష్టాక్షరి విడిచిపెట్టకు, మానవుల్ని తరింపచేసేవి 2, 2, 1 నామస్మరణ, 2 దానము. నువ్వు ఈ 2 విడిచిపెట్టకనగానే రంతిదేవుడు ఆ రోజు నుంచి నేను చచ్చేదాకా నారాయణ స్మరణ విడవను, 2 అన్నదానం విడిచిపెట్టనని ఒక శపథం చేశాడు. ఎంత సామ్రాజ్యం అండి ఆయన, ఇంత భారత మండలానికి ఏకఛత్రాధిపతిగా ఉన్న ఆయన ఆ రోజు నుంచి లేదనకుండా దానం చేశాడు. ఈయన్ని పరీక్షించడానికి యమధర్మరాజు గారు వచ్చి నీ రాజ్యం ఇచ్చేయంటే రాజ్యం ఇచ్చేశాట. ఆయన భార్య ఆయన అదృష్టవశాత్తు బంగారు తల్లి, ఆయనకి సరైనటువంటి ఇల్లాలు. అడవికి వెళ్ళిపోదామండి రాజ్యం ఇచ్చి అని యమధర్మరాజు గారికి రాజ్యం ఇచ్చి పిల్లల్ని వెంట పెట్టుకుని ఆయనతో వెళ్ళిపోయింది. అంతేగాని దుర్మార్గుడు రాజ్యం ఎందుకు ఇచ్చామల్లా. వెళ్ళేటప్పుడు ప్రజలు ఆయనకి 100 బస్తాలు ధాన్యం ఇచ్చారట. ఆ 100 బస్తాల ధాన్యాన్ని ఎడ్ల బళ్ళ మీద పెట్టుకుని అడవికి పోయారు వీళ్ళు. అడవికి వెళ్లే సమయానికి ఆయనతో ఆయన భార్య, 5 పిల్లలు, అందులో 3 కొడుకులు, 2 కూతుళ్ళు. ఆ పిల్లలు అట్టండి, ఒక ఆవిడికి, ఒక అమ్మాయికి 3 ఏళ్ళు, ఒక అమ్మాయికి 5 ఏళ్ళు, ఆ తర్వాత పిల్లవాడికి 6 ఏళ్ళు, ఆ పైవాళ్ళు వరుసగా కవల పిల్లలు, వాళ్ళకి 7 ఏళ్ళు. ఇంత చిన్న పిల్లల్ని తీసుకుని 100 బస్తాల ధాన్యం తీసుకుని అడవికి వెళ్ళాడు. ఈయన అడవికి వెళ్ళాడని తెలుసుకుని కొంతమంది జనం అక్కడికి కూడా పోయారు. ఆహా, ఆ తల్లి అర్ధరాత్రి లేదు, తెల్లవారుసాము లేదు, కొంతమంది అర్ధరాత్రి కూడా వస్తారు. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. నా అదృష్టం, నాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఒక బంగారం లాంటి ఇల్లాలు దొరికింది. ఇప్పుడు నుంచి కాదు, 1993 నుంచి మా ఇల్లు సత్రంలాగే ఉండేది. ఎంతమంది పండితులు, రాత్రి లేదు పగలు లేదు, కొంచెం మడి ఆచారం ఉన్న ఇల్లు అని ఆ రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ ఏలూరులో జరుగుతుంది కదా, 10th క్లాస్ పేపర్లు దిద్దడానికి వచ్చి నరసాపురం నుంచి గుర్తి సత్యనారాయణ గారు, మల్లంపల్లి ఏకోరాము గారు. ఏకోరాము గారు అంటే ఇప్పుడు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారికి అన్నగారు, సొంత అన్నగారు అనమాట. ఆయన వీళ్ళంతా మా నాన్నగారు శిష్యులు కదా, ఈ ఏకోరాము గారు, వీళ్ళంతా స్పాట్కి వచ్చేవారు. 4 గదులు ఇంట్లో మొదట్లో మేము ఉండేవాళ్ళం. ఆ ఇల్లుని తర్వాత పెంచి పీఠం చేశాను నేను. ఆ 4 గదులు ఇంట్లోనే ఒకే గదిలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఆవిడ చేతి భోజనం చేసేవారు. రాత్రి 12 వచ్చిన వేడిగా అన్నం వండి పెట్టేదండి ఆవిడ. నిజంగా కన్నీళ్ళు వస్తాయన్నమాట ఆవిడ చేసిన సేవకి. చంటిపిల్ల మా చిన్నపిల్లని, ఇంకా చంటిపిల్ల మా శ్రీకర్ని ఇద్దరిని పెట్టుకుని ఎలా చేసిందో తెలియదు. నేను చూస్తే పురాణాలకు ఎప్పుడు పోయేవాడి, నేను ఎప్పుడు ఇంటి పట్టు ఉండడం చాలా తక్కువ. ఇలాగే ఈ భాగవతాలు పురాణాలతో ప్రపంచమంతా తిరుగుతూ ఉంటే సంసారం ఎలా సర్దుకొచ్చిందో ఇప్పటికి కూడా తెలియదు అనమాట. వండనలయ్యదు వేవూరు వచ్చిరేని అని ఒక ఆయన ఒక పద్యం రాశాడే, ఆ పద్యం అలాగే జరిగేదనమాట. నా ఆత్మకథలో నేను రాయల, ఆ అభిప్రాయాలంతా పండితులు రాసిన అభిప్రాయాలు మీరు చూడండి. అంటే ఇప్పుడు నేను భార్యను పొగడం కోసం కాదు, కానీ ఒక మహాత్మురాలు ఇంట్లో ఉంటే ఎల్లి ఎలా సాగుతుందో. ఇప్పటికి కూడా రాత్రి 12 వచ్చినా వండి పెడుతూనే ఉంటుంది ఆవిడ. ఉత్తప్పుడు దసరాల రోజులు అంటే వంట వాళ్ళు ఉంటారు అనుకోండి, ఆ రోజుల్లో భక్తులు వచ్చిపోతూ ఉంటారు వేల మంది కనుక. మిగతా రోజుల్లో ఎప్పుడు విసుక్కునేది కాదు, ఒకసారి వండిన అన్నం మళ్ళీ పెట్టేది కాదు, అలాగే చేసేది ఆవిడ. భగవంతుడు భవిష్యత్తులో కూడా ఆవిడకు ఓపికిచ్చి అలాగే చేసే శక్తి వాళ్ళని కోరుకుంటూ ఉంటాను నేను. ఎందుకు చెప్తున్నానంటే రంతిదేవుడి చరిత్ర చదివినప్పుడల్లా నా కళ్ళు చెమరుస్తూ ఉంటాయన్నమాట. అడవిలో ఉండి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటే అక్కడికి వచ్చి జనమంతా వచ్చి అన్నం అన్నం అంటే ఆవిడ అలా వేడివేడిగా అన్నం పెట్టింది. పిల్లలకు అన్నం పెట్టడం మానేసి వాళ్ళకి పెట్టింది. పాపం పిల్లలు కూడా, అమ్మా అన్నం పెట్టి అనేవారట, 3 ఏళ్ల పిల్ల ఏమిటి, అతిథులకు అన్నం పెట్టనేది. అలా అన్నం పెట్టి తాకడు పేదవడియే, పోతర గారు రాసిన ఆఖరి మాట, కడు పేదపడియే, అన్నం తినడానికి మెతుకులు లేకుండా అయిపోయారటండి వాళ్ళు. అందరికీ అన్నం పెట్టారు, వాళ్ళు తినలేదు పాపం. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. గురువు గారు మీరు చెప్పింది నిజమా అంటే, మీరు నా దగ్గర భాగవతం మూలము తెలుగు కూడా ఉన్నాయి రెండింటిలో చూడండి, 40 దినంబులు అన్నాడు. మండలం రోజులు అన్నం లేకుండా ఉపవాసం ఉన్నారు అడవిలో. కొండలో గింజలేదు, మంచినీళ్లు లేవు అడవిలో, అన్నంతో పాటు మంచినీళ్లు కూడా దొరకలేదు. అదేం భగవత్ పరీక్ష? మంచినీళ్లు లేక అన్నం లేకపోతుంటే చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకుని అమ్మ మాకేం ఆకలిలేదే అనేవారటండి. 2 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప, అమ్మ ఎక్కడ బాధపడుతుందో, నాన్న ఎక్కడ బాధపడతాడో అని పాప వాళ్ళు, అమ్మ మాకేం ఆకలిలేదే, మీరేమనుకోకండి అనేదిట. పాపం తల్లికి తెలుసు కదా, అందుకని ఆవిడ కన్నీళ్ళు ఎలా తుడుచుకుని, పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నామండి, ఇంత ముద్ద పెట్టలేకపోతున్నాం, ఎక్కడన్నా ఒక పండు ఉంటే వెతకండి అంటే పాపం ఆయన పండు కోసం వెతికాడు, పండు లేదు, ఆకు కూడా దొరకలేదట. ఎందేని పత్రంబు లభియంపక 40 దినములుపవాసవ్రతముసలుపునంత. పిల్లలు కూడా దొరికారు, వాళ్ళ అదృష్టం. అంత మంచి పిల్లలు ఎక్కడ దొరుకుతారు? 5 పిల్లలు కూడా మాకు ఆకలి లేదన్నారు తప్ప, అమ్మ ఆకలి బాబోయ్ అంటే వీళ్ళు ఏమనేవారు పాపం. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ మహాత్ముడు రంతిదేవుడు పరమ సహనశీలి, భార్యామణి చెప్పక్కర్లేదు. అలా 40 రోజులు గడిచింది. 41వ రోజు వాళ్ళ అదృష్టవశాత్తు అడవిలో వాళ్ళు ఉంటున్నటువంటి ఒక చెట్టు కింద ఓ పెద్ద అన్నపాత్ర లభించింది. అందులో నిండా జీడిపప్పులు వెయ్యబడిన నేతి పాయసం లభించింది, అంటే పాయసాన్నం. మరో పక్కన నెయ్యి ఉందిట, నేతి జాడి. ఆ పక్కనే మరో బంగారు పాత్ర నిండా మంచినీళ్ళు ఉన్నాయి. అమ్మ 40 రోజులుగా తిండి లేదు, ఇవాళ 41వ రోజు పరమాత్ముడు అనుగ్రహించాడు, పాయసం ఇచ్చాడు, నెయ్యి ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు అనుకుని తామరాకులు తీసుకొచ్చాడు రంతిదేవుడు. తామరాకులు 5 పరుచుకున్నారు. పరుచుకుని
ఓం నమో నారాయణాయ అని జపం చేసి ఇక ఆ పాయసం తిందాం అనుకుంటున్నారట. ఇంతలో అతిథి భూసురుడొక్కడాహారం అడిగినా, సరిగ్గా సమయానికి ఓ బ్రాహ్మడు వచ్చాడు. ఆకలి బాబోయ్, ఆకలి బాబోయ్, అన్నం పెట్టండి అన్నట్ట. 41వ రోజు అన్నం తినడానికి వస్తే పరీక్ష కాకపోతే ఏమిటి? ఆకలి అన్నాడు అడవిలో ఓ బ్రాహ్మడు వచ్చి. ఆయన చూడగానే, నాయన అతిథి వచ్చావా అని వెంటనే ఆయనకి ఎంత తింటామన్నట్ట, నాకు సగం కావాలన్నాడు. వెంటనే సగం తామరాకులో పోస్తే సగము తినేసి సుఖంగా ఉండిన ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిన సగం తిందాం అనుకుంటున్న సమయానికి ఎంతలో మరో రైతు వచ్చాడు, నాకు ఆకలి బాబోయ్ అన్నట్ట, ఎంత తింటామన్నట్ట, ఆ మిగిలింది ఇచ్చేయన్నాడు. మొత్తం గిన్నె ఇచ్చేస్తే నాలుగు పెట్టి నాకేసాడు ఆయన. ఇంకేం మిగిలాయి? నీళ్లు మిగిలాయి. నెయ్యి పాయసం వాళ్ళు పంచుకు తినేశాక, అంటే పాయసంలో నెయ్యి పోసుకు తింటారనమాట, అందుకే నేతితో కూడిన పాయసం అని స్పష్టంగా చెప్పారు అక్కడ. అవి వాళ్ళు తిన్నాక నీళ్లు మిగిలాయి. ఈ పూటకే ఆ పరమేశ్వరుడు నారాయణుడు ఈ నీళ్లే ఇచ్చాడు, నీళ్లు తాగుదాం లేవమ్మా అని, నీళ్లు తాగినా కొంతైనా శక్తి వస్తుందని వాళ్ళు ఆ నీతి పాత్ర దగ్గరికి తెచ్చుకుని చెంబుతో తీసుకున్నారు తాగుదామని. ఇంతలో అక్కడికి వచ్చాడు ఒక ఆయన, కుక్కల గుంపుని వెంట పెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు. ఆ చండాలుడి శరీరం అంత నల్లగా ఉన్నది, చర్మం కట్టుకున్నాడు, చెమట పట్టేసి దాహంతో నాలుక పిడచగట్టుకుపోయి, దాంతోపాటు వాడికే దాహం అంటే వాడు కూడా ఉన్న కుక్కలకు కూడా దాహంట. ఆ కుక్కలన్న నాలుగు పెట్టి బహు బహు అంటున్నాయి. వాడు పరుగు పరుగును వచ్చి, హీనుడ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదు, అవులం బోనేర నీకు చిక్కిన పానీయము నాకు బోసి బ్రతికింపగదే. నేను హీనుణ్ణి, కడజాతి వాణ్ణి, చండాలుణ్ణి, ఓ మహారాజా దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతోంది, మంచినీళ్ళు లేవు, చచ్చిపోతున్నాను దాహంతో, నేనే చావడం కాదు నా కుక్కలు కూడా చచ్చిపోతున్నాయి, అసలు బయటికి వెళ్ళలేను, ఎక్కడన్నా మంచినీళ్ళ చెరువు ఉందేమో, వెతుక్కోవడానికి ఓపిక ఉందేమో అనడానికి నా శరీరంలో ఓపిక లేదు. అంటే నేను ఇక్కడి నుంచి బయటికి వెడితే దాహంతో చచ్చిపోవడం తప్ప ఇంకో దిక్కు లేదు, నాకు కదలు లేకుండా ఉన్నాను. నీ దగ్గర ఉన్న ఆ చెంబు నిండా నీళ్లున్నాయి, బింది నిండా నీళ్లున్నాయి, అవి నాకు పోసి బతికించవా అంటే వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, నాయన నీవు ఆకలితో దప్పికతో పీడింపబడుతున్నావని తెలుసు, అయినా సరే నీకు మంచినీళ్ళు ఇవ్వకుండా నేను తాగలేను, నేను అదే స్థితిలో ఉన్నాననుకో, అన్నం మాత్రం పెట్టలేను కానీ మంచినీళ్ళు మాత్రం దేవుడిచ్చాడు, ఆకలి తెరచలేను, దాహం మాత్రం తీరుస్తాను, ఇదిగో చూడు, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావల్న శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నన మాంచి వారికి సుఖంబులు కూర్చుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సొమ్ము పుల్కసా. నాయన నీకు పెట్టడానికి అన్నం లేదు, కొంచెం మంచినీరు ఉంది, అది కూడా చూడ్డానికి తీయగా కనపడుతోంది, నేను తాగలేదు కానీ తీయగా ఉన్నట్లు అనిపిస్తున్నది, ఆ నీరు చూస్తే ఆ వాసన చూస్తే, తాగు. శరీరం ధరించిన వాడికి ప్రాణం పోతున్నప్పుడు వాడి ఆకలి తీర్చి అన్నం పెట్టి దాహం తీర్చి మంచినీళ్ళు ఇవ్వడం కంటే గొప్ప ధర్మం ఏమున్నది? ఇక నా సంగతి అంటావా, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా, నాకు ఆ పురుషోత్తముడు ఉన్నాడు దిక్కు, నీకు పాపం దిక్కు లేదంటున్నావు, నేనే దిక్కు అంటున్నావు, పుచ్చుకో ఈ మంచినీళ్ళు అని ఆలస్యం చేస్తే ఎక్కడ చచ్చిపోతాడోనని ఆ బింది చెంబు పుచ్చుకొచ్చి చేతులలా పట్టమని ముందు వాడికి చెంబులతో నీళ్ళిచ్చాడు. వాడేం చేశాడు, చేతుల్లో పోసేలోపు చచ్చిపోయేటట్టున్నానని చెంబులు అక్కుని గడగడదాగి ఈ నీళ్లు సరిపోవన్నట్ట. బలవంతం బగు నీరు వట్టున నిజ ప్రాణావనోత్సాహి అయి అలయండేమియువీని హృజ్జరము నాయాసంబు ఖేదంబు నా జలదానంబున నేడుమానునను సర్వేశ్వరాధీనుడై జలముల్వోశనురంతి దేవుడు దయం చండాల పాత్రంబునన్. వీడికి దాహం బలవంతంగా ఉంది, ఎక్కువ దాహం వస్తోంది, ఈ దాహం ఎక్కువైపోయి చచ్చిపోయేటట్టున్నాడు, అందుకే చెంబులు ఆక్కుని తాగాడు, అయినా దాహం అంటున్నాడు. ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు పోయిపోతే ఏమైపోతాడు అని బింది జాగ్రత్తగా ఎత్తి చొక్క కింద పడకుండా తాగునాయనా అంటూ అలా బిందితో పోస్తూ ఉంటే ఆ చెంబుతో వాడు గడ్డ గడ్డ గడ గడ తాగేశాడు. ఈ విధంగా సర్వేశ్వరాధీనుడై తాను, తన పిల్లలు, తన పెళ్ళం చచ్చిపోయినా పర్వాలేదు, ఎదురుగుండా ఉన్నవాడు బతికితే చాలని మొత్తం నీరంతా దయతో చండాల పాత్రంలో పోసేశాడు రంతిదేవుడు. అప్పుడు ఆశ్చర్యకరంగా పక్కనున్న పిల్లలు కూడా కన్నీళ్ళు ఏం పెట్టుకోకుండా, అమ్మా నాన్న ఎంత మంచి పని చేశారో, ఆయన నీళ్లు తాగుతూ ఉంటే మాకు దాహం తీరిపోయిందిగా అన్నారట, కానీ ఎక్కడ దాహం అనలేదట, ఏం పిల్లలు పుట్టారండి, అసలు ఆ యోగం ఏమిటో తెలియదు, కానీ అటువంటి పిల్లలు అటువంటి భార్య జన్మించారు. ఆ రంతిదేవుడు పుట్టిన దేశంలో మనం పుట్టాం, మనకి గర్వకారణం అనమాట. అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి చండాలుడు యమధర్మరాజు అయిపోయాడు, ఇందాక వచ్చిన బ్రాహ్మడు కాస్త ఇంద్రుడైపోయాడు, ఆ తర్వాత వచ్చిన రైతు కాస్త వరుణదేవుడైపోయారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, అమ్మా నువ్వు ఏం పుణ్యం చేసి పుట్టావు, ఈ రంతిదేవుడు మహాత్ముడు అనుకో, ఇటువంటి భార్యలు ఎవరికి దొరుకుతారు, ఈ పిల్లలు ఆణిముత్యాలు, ప్రాణం పోతోంది, వాళ్ళు ఇంకొక 5 నిమిషాల సేపు కనుక మంచినీళ్ళు తాగకపోతే చచ్చిపోయే స్థితిలో ఉన్నారని మాకు తెలుసు, అయినా మీ ధర్మాన్ని పరీక్షించడానికి మేము వచ్చి మీ పొట్టగొట్టాము, ఈశ్వరుణ్ణి మీరు ఉపాసించారు, నారాయణ నారాయణ అంటే నారాయణుడు కరుణించి అన్నం పంపాడు, మేము దేవతలం కావాలని పరీక్షించాం, మా పరీక్షలో నెగ్గారు, ప్రాణాపాయ స్థితిలో కూడా అతిథులకి సంతర్పణ చేశారు, అందుకే మీ ధర్మానికి మేము కూడా కన్నీళ్లు కారుస్తున్నాం, ఇక మేము అందరం ప్రసన్నమయ్యాం, ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తాం, ఈ ఇంద్రుడు తలుచుకుంటే శరీరంతో స్వర్గానికి పంపుతాడు, ఈ యమధర్మరాజు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, కోరుకోమంటే అప్పుడైనా వాడు కోరుకోవాలి కదా, మాకు అన్నం కావాలి, మంచినీళ్ళు కావాలి, రాజ్యం కావాలని. వారలనేమియు కోరక నారాయణ భక్తి తన మనంబున వెలుగన్ ధీరుండాతడు మాయాపారద్దుండగుచు పరమ పదముంబొందన్. అంతటి ఆకలి స్థితిలో అన్నమో రామచంద్ర అనకుండా ఎలా అనగలిగాడండి ఆయన, వాళ్ళని ఏమీ కోరలేదట, కోరకుండా మహాత్ములు దేవతలు మీరు వరం ఇస్తే ఆ వరం నెరవేరుతుంది, నాకెందుకు ఈ ఐశ్వర్యాలు, నాకెందుకు ఈ సంపదలు, నాకు ఈ కోరికలు ఏం లేవు, మీరు వరం ఇవ్వాలనుకున్నారు గనక నారాయణ స్మరణ ప్రాణం పోయినప్పుడు కూడా చేసేటట్టు వరం ఇవ్వండి అన్నాడు ఆయన. నారాయణ భక్తి తన మనంబున వెలుగన్ ధీరుండాతడు మాయాపారద్దుండయ్య అన్నాడు, మాయని జయించాడు ఆయన, నాకు నారాయణ భక్తి ఇవ్వండి ఇంకా ఏం వద్దన్నాడు ఆయన. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. నాకు నిస్పృహ కావాలి, వస్తు వ్యామోహం ఉండకూడదు, మనస్సులో కష్టం వచ్చినా సుఖం వచ్చినా పొగడ్త వచ్చినా తెగడ్త వచ్చినా నారాయణ అనే భాగ్యం ప్రసాదించండి, వాసుదేవుడు భగవంతుని యందు భక్తి ఇవ్వండి, ఇదే మీరు నన్ను అనుగ్రహించి వరం ఇస్తే ఇవ్వండి, ఇంక నాకేం వద్దన్నట. అప్పుడు వాళ్ళన్నారు పరీక్షించడానికి, అమ్మ నీకేం కావాలన్నారు, మా ఆయన ఏం చెబితే అదేనండి అన్నారట వాళ్ళు. ఆవిడేమంది, పోనీ భార్యను పరీక్షించారు మళ్ళీ వాళ్ళు, అమ్మా మీ ఆయన కోరుకోమంటే కోరుకోవట్లేదు, నారాయణ భక్తి కావాలంటున్నాడు, నీకేం కావాలమ్మా అంటే మా ఆయన కోరిన వరం ఇవ్వండి అంది. ఇప్పుడు పిల్లల్ని పిలిచారు, పిల్లలారు ఆకలికి మాడిపోతున్నారు కదా, మీకేం కావాలంటే మా అమ్మ నాన్న ఏం చెబితే అదే అన్నారట. అసలు మళ్ళీ యమధర్మరాజు గారికి మతిపోయింది, ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. యముడు నిజంగా ఇటువంటి భవబంధాలకి లేక భావోద్వేగాలకు అతీతంగా ఉంటాడండి, యముడికి భావోద్వేగాలు ఉండవు, మనకి వల్ల ఈ ఆనందాలు ఈ తన్మయత్వాలు, ఎందుకంటే ధర్మ కఠినుడు గనక. కానీ ఆయన కూడా కన్నీడు పెట్టుకుని, ఈ 3 ఏళ్ల పిల్లలేమిటి, ఈ 5 ఏళ్ల పిల్లలేమిటి, మాకు నారాయణ భక్తి కావాలని తల్లిదండ్రులు కోరారు, అదే కావాలంటోంది, ఓయ్ నారాయణ అసలు వీళ్ళని ఈ శరీరాన్ని మట్టితో తయారు చేసావా నారాయణ భక్తితో తయారు చేసావా అని అడిగాడు ఆయన. అప్పుడు వాళ్ళంతా శాశ్వత నారాయణ భక్తి ప్రాప్తి రస్తు అన్నారు. ఇప్పుడు ఈ అయోధ్యా నగర వాసులకి తెలిసింది అండి, హస్తినాపుర వాసులకి, వీళ్ళందరూ పరుగు పరుగును వచ్చేసి ఈ రాజుగారికి జరిగిందంతా తెలుసుకుని, మహారాజా మహారాజా నీవు నారాయణ భక్తి కావాలని కోరి వైకుంఠానికి వెళ్ళిపోతున్నావు అని తెలిసింది మాకు, మేము నీ పౌరులం, నీ అన్నం తిన్నాం, నీకు సేవ చేశాం, నువ్వు మమ్మల్ని ప్రేమగా చూసావు, మరి మా సంగతి ఏమిటి అంటే, మళ్ళీ ఆయన ఏం చేశాడు, దేవతలారా నేను రాజుని, నన్ను ఆశ్రయించుకున్న వాళ్ళ కోరిక తీర్చడం నా లక్ష్యం, నా ప్రాణం పోయినా అన్నం వాళ్ళకి పెట్టి నేను తిన్నాను కదా, కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా నన్ను అనుసరించి రావాలనుకుంటున్నారు, వీరికి కూడా నా గతులే వచ్చేటట్టు చెయ్యండి, అంటే నాకు మీరు ఏ వరం ఇచ్చారో ఆ వరం ఇవ్వండి, నా కూడా ఉన్న వాళ్ళకి అనగానే. వెంటనే వాళ్ళు ఏం చేశారు, ఈ అడవికి వచ్చి నీ వెంట ఉన్నవారు కూడా నీ వంటి గతిని పొందుతారన్నారట. అందుకే పోతర గారు అక్కడ ఏం రాశారు, ఆ రాజర్షిని కొలిచిన వారెల్ల తదీయ యోగ వైభవమున శ్రీనారాయణ భక్తులరై. ఆ రాజర్షిని కొలిచిన వారంతా కూడా ఆయన యోగ వైభవం పొందారు. ఆయనకి ఏ యోగం వచ్చిందో, ఆయన ఏ తపస్సు చేయడం ద్వారా ఈ శక్తిని పొందారో, ఆ శక్తిని వాళ్ళు పొందారట. ఆయన వెంటే వెళ్ళారు. ఆయన వాళ్ళంతా కూడా నారాయణ భక్తి సంపూర్ణముగా పొందారన్నమాట. మాయని అతీతంగా చేసుకున్నారు, అంటే మాయని దాటారు. వాళ్ళు కూడా ఆ మహానుభావుడైన శ్రీమన్నారాయణుని యొక్క వైకుంఠ పదం పొందారు. ఎవరన్నా తాను వైకుంఠానికి వెళ్ళొచ్చు, లేదా తన భార్యను తీసుకెళ్లొచ్చు, పిల్లల్ని తీసుకెళ్లొచ్చు. ఆయన అనుసరించిన వాళ్ళని ఎవరు తీసుకెళ్లగలరు? రాముడు తీసుకెళ్లాడు, రంతిదేవుడు తీసుకెళ్లాడు, తనతో పాటు వారందరిని కూడా మాయా అతీతులను చేసి వైకుంఠానికి తీసుకెళ్లాడు. ఆ రంతిదేవుడి చరిత్ర ప్రాతస్మరణీయం. ఆ మహానుభావుణ్ణి తలుచుకున్నవాడు జీవితంలో ఎప్పుడైనా భవబంధాలను ఆ క్షణమే తెంచుకుని వైకుంఠానికి వెళ్ళగలుగుతాడు. అంత పవిత్రమైనదా ఆ రంతిదేవుడి చరిత్ర. యదువంశం ఆ వంశంలోది. అందుకే రంతిదేవుణ్ణి పదే పదే యాదవులు తలుచుకుంటూ ఉంటారు. యదుమహారాజు గారికి సహస్రజిత్తు, సహస్రజిత్తుకి శతజిత్తు, శతజిత్తుకి ద్రుక్యుడు, ద్రుక్యుడికి పూరువు, పూరువుకి అనువు, అనువుకి వీరుడు, వీరుడికి సేనుడు, సేనుడికి దృష్టుడు, దృష్టకేతుడికి మాయ, మాయకి కుంతి, కుంతికి పృథువు, పృథువుకి మళ్ళీ యదువు, యదువుకి కౌశేయుడు, కౌశేయుడికి అంబరీషుడు, అంబరీషుడికి పృథువు, పృథువుకి మనశ్చక్రుడు, మనశ్చక్రుడికి తార్చుడు, తారిచ్యుడికి అరిష్టనేమి, అతనికి హైహయుడు, హైహయుడికి తాళజంగుడు, తాళజంగుడికి జంఘాలకేతుడు, జంఘాలకేతుకి పాతాళకేతుడు, పాతాళకేతుకి అజమీఢుడు, అజమీఢుడికి సూర్యుడు, సూరసేనుడికి వసుదేవుడు, ఆ వసుదేవుడికి కృష్ణుడు పుట్టారు. ఇది పవిత్రమైన యాదవ వంశం. ఇంతమంది ఈ మహానుభావులంతా కృష్ణుడికి మూలకారకులయ్యారు. అటువంటి వంశములో సూరసేనుడు అనేవాడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన మహావీరుడు. ఆయన పరిపాలనలోనే మొత్తం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యం చేశాడు. సూరసేనుడనేవాడికి చాలా ఆత్మీయుడు ఉగ్రసేనుడు. యాదవులకి ఒక శాపం ఉందని ముందే చెప్పాను కదా మనకి. యయాతి గారి శాపం వల్ల యాదవులు సింహాసనం మీద కూర్చోడానికి లేదు. అందుకని సూరసేనుడు రాజ్యమంతా తాను సంపాదించి ఉగ్రసేన మహారాజు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పరిపాలనంతా ఈయనది. ఆ మహానుభావుడైన సూరసేనుడికి వరుసగా 8 మంది కొడుకులు పుడితే అందులోకి అందరిలోకి పెద్దవాడు వసుదేవుడు. ఆ వసుదేవుడి తర్వాత దేవభానుడు పుట్టుకొచ్చాడు. తర్వాత దేవభాగుడు పుట్టాడు. దేవశ్రవసుడు, ఆనకుడు, శృంజయుడు, శ్యామకుడు, కంకుడు, శమీకుడు, వత్సకుడు, వత్సుడు, ఈ అందరితో పాటుగా పెద్ద భార్య వల్ల కూడా భజమానుడు అనేవాడు పుట్టాడు. దాంతో మొత్తం 10 మంది కొడుకులు అయ్యారు ఆయనకి. ఇది కాకుండా 5 కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళు పెద్దవాడి పేరు పృథ, రెండావిడ శృతదేవ, మూడావిడ శృతకీర్తి, ఆ 4వ శృతశ్రవస, 5వ రాజాధిదేవి. ఇందులో పృథ అనే ఆవిడ్ని చిన్నప్పుడే కుంతిభోజుడు పెంచుకున్నాడు. అందుకే ఆవిడికి కుంతి అని పేరు వచ్చింది. అంటే పెంపకానికి వెళ్ళిపోయింది, దత్తత వెళ్ళిపోయింది కుంతి. ఆవిడ పెద్దావిడ వసుదేవుడి పెద్ద చెల్లెలు అన్నమాట కుంతీదేవి పృథ. 2వ శృతదేవ, 3 శృతకీర్తి, 4వ శృతశ్రవస, ఆఖరావిడ రాజాధిదేవి. ఇందులో పృథ పాండురాజు గారి భార్య. ఆవిడికి వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు పుట్టారు. ఆ తర్వాత 2వ శృతదేవ. ఈవిడ కరూస దేశపు రాజు వృద్ధ శర్మ అనేవాడిని పెళ్లి చేసుకున్నది. ఈ ఇద్దరికి దంతవక్త్రుడు పుట్టాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లో హిరణ్యాక్షుడు అన్నవాడున్నాడే, వాడే ఈ దంతవక్త్రుడు. ఇంకా 3వ శృతకీర్తి. ఈవిడ కేకయ్య దేశపు రాజు గారి దృష్టకేతుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆ దృష్టకేతుణ్ణి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఈవిడికి కైకేయి అని పేరు కలిగిన కూతురు పుట్టింది. అంటే కేకయ్య రాజు కూతురు. ఆవిడకే మరో పేరు భద్ర. ఈ భద్ర కృష్ణుడి భార్య అయింది. అంటే స్వయంగా మేనత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 4వ పేరు రాజాధిదేవి. ఈవిడ అవంతిరాజు ఉజ్జయిని ఉందిగా ఇప్పుడు, ఆ ఉజ్జయిని రాజు జయత్సేనుని పెళ్లి చేసుకున్నది. వీళ్ళకి విందుడు, అనువిందుడు అని ఇద్దరు కొడుకులు కవల పిల్లలు పుట్టారు. ఈ విందానువిందులు పుట్టాక మిత్రవింద అనే కూతురు పుట్టింది. ఈ మిత్రవిందని మళ్ళీ కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. 8 మంది భార్యల్లో ఆవిడ కూడా ఒకత్తన్నమాట. ఈ విందానువిందులు ఇద్దరికీ చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు అంటే ఇష్టం. అందుకని దుర్యోధనుడికి స్నేహితులుగా ఉండి పూర్తిగా కృష్ణద్వేషంతో అర్జునుడి చేతుల్లో మహాభారత యుద్ధంలో చచ్చిపోయారు. ఆ తర్వాత ఆఖర ఆవిడ శృతశ్రవస, ఈవిడికే సాత్వతి అని కూడా పేరు. ఈవిడ చేది దేశపురాజు దమఘోషుణ్ణి పెళ్లి చేసుకుంది. ఈ చేదిరాజు దమఘోషుడికి శృతశ్రవసకి శిశుపాలుడు పుట్టాడు, వాడు హిరణ్య కశిపుడు అన్నమాట. ఈ శిశుపాలుడు కూడా కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. ఇంతకీ చిత్రం చెప్పమంటారా, ఒక్క పాండురాజు గారి భార్యగా ఉన్న వసుదేవుడి పెద్ద భార్య పృథ తప్ప, కుంతీదేవి తప్ప, మిగతా వాళ్ళందరి పిల్లలు కూడా, మగపిల్లలందరూ కూడా, నలుగురు చెల్లెళ్ళ పిల్లలు కూడా కృష్ణద్వేషంతో నాశనమయ్యారు. భగవంతుణ్ణి పూజించింది తల్లి, అందుకని తల్లి యొక్క బిడ్డలు అవడం వల్ల వాళ్ళకి భగవద్భక్తి వచ్చింది. నిజం చెప్పమంటారా, ఎప్పుడైనా పిల్లలకి తల్లి బుద్ధులు వస్తాయి, మగపిల్లలకు ముఖ్యంగాను, ఎందుకంటే తల్లి దగ్గర ఎక్కువంటారు గనక. వసుదేవుణ్ణి ఎంతో భక్తితో పూజించింది చిన్నప్పుడు పృథ. ఆవిడికి నారదుని యొక్క అనుగ్రహం ఉన్నది, దుర్వాసుడి అనుగ్రహం ఉన్నది, అందుకే కృష్ణుడు భగవంతుడు పుడతాడని తెలుసుకు కృష్ణుడిని ఆవిడ పూజించింది, అందుకే ఆవిడ పిల్లలు కృష్ణ భక్తితో ఉన్నారు, కారణ జన్ములయ్యారు. తక్కిన చెల్లెళ్ళు ఎవరు వసుదేవుణ్ణి గౌరవించలేదు. నిజానికి వసుదేవుడు వీళ్ళనే ఎక్కువ ప్రేమించి పెంచి పెద్ద చేశాడు, అయినా వాళ్ళెవరు వసుదేవుణ్ణి గౌరవించలేదు. వాళ్ళకి కృష్ణుడి మీద పెద్దగా భక్తి లేదు. దాంతో వాళ్ళ పిల్లలకు కూడా తెలియకుండానే కృష్ణద్వేషం వచ్చింది. కృష్ణుడిని పూజించిన వంశం తరించింది, కృష్ణద్వేషంతో తక్కిన వాళ్ళు నశించిపోయారు. ఈ మహానుభావుడు ఆ సూరసేన మహారాజు గారి పెద్ద కొడుకైన వసుదేవుడికి మొత్తం 11 మంది భార్యలు, ప్రధాన భార్యలు. అందరిలో అందరికంటే పెద్ద ఆవిడ రోహిణి. ఆ రోహిణి నందుడికి సొంత చెల్లెలు. ఆవిడికి శ్రీమన్నారాయణుడు తన అంశతో ఆదిశేషుడు అనే పేరుతోటి బలరాముడిగా పుట్టాడు. వసుదేవుడికి మొత్తం వరుసగా 8 మంది కొడుకులు, ఆఖరిన ఒక కూతురు పుట్టారు. ఆ 8 మంది కొడుకుల్లో 7వ కొడుకు బలరాముడు. ఇక 8వ కొడుకున్నాడే ఆయనే యదాయదేహ ధర్మస్య క్షయో వృద్ధిశ్చ పాప్మనః తదాతు భగవానీశః ఆత్మానం సృజతే హరిః. ఎప్పుడైనా లోకంలో అధర్మం పెరిగిపోతున్నప్పుడు, ధర్మం తగ్గిపోతున్నప్పుడు, మహానుభావులైన పుణ్యాత్ములకి నాశనం వస్తున్నప్పుడు, గోవులు విప్రులు కుళ్ళిపోతున్నప్పుడు, లోకంలో నాస్తికవాదం పెరుగుతున్నప్పుడు, క్రూరాతి క్రూరులు పెరుగుతున్నప్పుడు, తనను తాను భూలోకంలో ఒక రూపంతో సృష్టించుకుని అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంస్థాపన చేయడానికి భగవంతుడు సిద్ధమవుతూ ఉంటాడు. ధర్మ సంస్థాపన కోసం యోగేశ్వరేశ్వరుడైన భగవంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నిర్గుణ పరబ్రహ్మమయ్యుండి కూడా సగుణుడిగా దేవకీ వసుదేవులకి అష్టమగర్భంలో శ్రీకృష్ణుడనే పేరుతో అవతరించి పూర్తిగా ధర్మాన్ని సంస్థాపన చేసి కలిపురుషుణ్ణి అణిచి మహానుభావులైన యోగుల్ని అనుగ్రహించి అనేక మంది భక్తులకి అనేక రూపాలతో దర్శనమిచ్చి వారికి బ్రహ్మానందమిచ్చి చివరికి 128 ఏళ్లు ఈ భూమండలంలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టాడు, ఆత్మత్యాగం చేశాడు, అవతార సమాప్తి చేశాడు ఆ భగవంతుడు వాసుదేవుడు అనంతుడు. ఈ వసుదేవుడికి 8వ కొడుకు. ఆయన తర్వాత సుభద్ర అనే పేరుతో ఒక కూతురు కూడా పుట్టింది. అనగానే ఈ మొత్తం చరిత్రంతో క్లుప్తంగా విన్నటువంటి పరీక్షిత్తు బ్రహ్మానంద భరితుడైపోయి, ఆహా యదువంశంలో ఎటువంటి వాళ్ళు పుట్టారో తెలిసింది, ఇప్పుడు నాకు ఆ శ్రీకృష్ణుడి చరిత్ర సంపూర్ణంగా చెప్పు. అసలు శ్రీకృష్ణుడంటేనే ఏదో తెలియని ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఆ మహానుభావుడి వల్ల కదా నేను బతికాను, అందువల్ల కృష్ణుడి చరిత్ర వినాలి. శీలము గల యదు కులమున ఏలా పుట్టెను మహాత్ముడు ఈశుడు విష్ణుండే లీల మెలగుతుండెను. పరమ పవిత్రమైన యాదవ వంశం ధర్మ ప్రవృత్తితో ఉన్న వంశం. ఆ వంశంలో భగవంతుడు వాసుదేవుడు ఎందుకు పుట్టాడు, పుట్టిన తర్వాత ఏ లీలలు చేశాడు, ఆయనకి ఎంతమంది భార్యలు, పిల్లలు ఎంతమంది, ఆయన వృద్ధేమిటి, ఆయన కూడా ఎప్పుడైనా సంసారంలో దుఃఖాన్ని పొందవలసిన అవసరం వచ్చిందా, ఎందుకంటే అప్పుడప్పుడు ఆయన కూడా పారిపోయినట్లు విన్నాను, ఆయన లీలలు ఆయనకే తెలియాలి, అందుకే హరి లీలలు నాకు వినిపించు, నాకు కృతజ్ఞత ఎక్కువ ఆ భగవంతుడి మీద, ఆ భగవంతుడు నన్ను ఎంత ప్రేమగా చూశాడో నాకు బాగా తెలుసు. మాయమ్మ కుక్షి గురుసుత సాయక పీడితుడనైన జడు నన్నును కౌంతేయ కురుకులము మొదలుగా ఆయుత్తముడాత్త చక్రుడై రక్షించెల్. నేను మా అమ్మ కడుపులో ఉన్నాను, మా నాన్న యుద్ధరంగంలో దుర్మరణం పాలయ్యాడు, వీరోచిత మరణం పొందాడు. అప్పుడు గురువుగారి పుత్రుడు అశ్వత్థామ అపాండవం కరోమి, పాండవ వంశం లేకుండా చేస్తానని బ్రహ్మశరం అనే అస్త్రం వేశాడు. ఆ అస్త్రం వచ్చింది, కడుపులో ఉన్న నన్ను దగ్ధం చేయడం మొదలుపెట్టింది. నేను గిజగిజలాడిపోయాను, చచ్చిపోయాను. అప్పుడు ఆ పరమాత్ముడు వచ్చాడు, చక్రధారి అయ్యాడు. ఆప్తచక్రుడు అంటే చక్రం ధరించి, నాలుగు చేతులు ధరించి, చక్రంతో పాటు శంఖచక్ర పద్మ గదాలు ధరించి నన్ను కడుపులో చాలా జాగ్రత్తగా కాపాడాడు, కంటికి రెప్పలా కాపాడాడు. తీరా పుట్టాక చచ్చిపోతే మళ్ళీ తన బొటన వేలున బొడ్డు మీద పెట్టి పవిత్ర పాదస్పర్శతో నన్ను అనుగ్రహించి రక్షించాడు. ఆ పాదం నుంచి గంగ పుట్టింది. గంగ పుట్టడానికి మూలమైన పాదం నా నాభి మీద పెట్టి నన్ను ధరింపజేశాడు ఆ భగవంతుడు, ఆ వాసుదేవుడు అనంతుడు. ఆయన చరిత్ర వినకపోతే ఎలాగా, ఆయన్ని సంపూర్ణ శరణాగతి పొందకపోతే ఎలాగా. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన గురించి నారదాదులు చెబుతూ ఉంటే విన్నాను. మా పెద్దలు ఎప్పుడూ ఆయన పొగుడుతూనే ఉండేవారు. మా పెద్దలు ధర్మరాజాదులు భయంకర భారత సంగ్రామంలోకి వెళ్ళారు. ఆ యుద్ధంలో భీష్మాదుల్ని జయించారు. ఎలా జయించారు? మా పెద్దలు మునునోపని, మా పెద్దలు మునువేల్పులు ఓపని, భీష్మాది కురుకులోత్తమ సేనాకు పారము, ఏ కోలము ప్రాపున లంఘించి రొక్క బాల పదముగాన్. ఒక ఆవు నేల మీద అడుగు పెట్టింది. ఆ ఆవు అడుగు చాలా చిన్నది కదా, ఆవు అడుగు కంటే ఆవు దూడ అడుగు ఇంకా చిన్నది. ఆవు దూడ అడుగులో నీరుందనుకుందాం, ఆవు దూడ అడుగులో నీరు దాటడం కష్టమా? ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలికగా మా పెద్దలైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీష్మ ద్రోణాదులతో కూడిన భయంకరమైన కౌరవ సైన్యమనే సముద్రం దాటారు. భీష్మాది కురుకులోత్తమ శానాకోపారం, ఆ శాన ఒక సముద్రం, ఆ సముద్రాన్ని ఎవరు దాటలేరు, అంటే దాన్ని ఎవరు జయించలేరు. కానీ మా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆవు దూడ అడుగులో ఉన్న నీరు దాటినంత తేలిగ్గా దాటారు, అనాయాసంగా జయించారు. ఆ భగవంతుడు తలుచుకుంటే మేరు అణువవుతుంది, అణువు మేరువవుతుంది. ఆ పరమాత్ముని యొక్క లీలలు వినాలని నా చెవులు తహతహలాడిపోతున్నాయి. ఒకటా రెండా ఎన్ని అద్భుతమైన లీలలు చేశాడు ఆయన, ఎన్నాళ్ళు బ్రతికాడు, ఎందరు భార్యలయ్యారు. నువ్వు చెబుతూ ఉంటే శ్రీకృష్ణుడి చరిత్ర, భాగవతోత్తముల చరిత్ర, మహానుభావుల వంశ చరిత్ర చెబుతూ ఉంటే నా శరీరం అంతా ఆనందంతో పులకించిపోతూ ఉన్నది. ఇక నాకు ఆకలి లేదు, దాహం లేదు, చచ్చిపోతాననే బెంగపోయిందన్నాడు ఆయన. నీ ముఖంబుజాత నిర్ముక్త హరి కథామృతము త్రావ త్రావ మేను పొదలే, వంతమానే నీరు ఒట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలిల్చే. నీ ముఖం ఒక తామర పువ్వు, తామర పువ్వులోంచి ఏమొస్తుంది, తేనె వస్తుంది. నీ ముఖపద్మం నుంచి భాగవతమనే తేనె కిందకి కారిపోతోంది. ఆ తేనెని రెండు చేతులతో తాగను, ఎందుకంటే తేనె అయితే చేతులతో తాగుతాం. అమృతం, ఏం అమృతం ఇది, కథామృతం కదా, కథ అనే తేనె కదా, చెవులతో తాగుతున్నాను. నీ ముఖపద్మము నుంచి వస్తున్న భాగవతం అనేటటువంటి ఒక పరమ పవిత్రమైన తేనెని ఈ చెవులు అనే పాత్రతో ఆస్వాదిస్తున్నాను. ఈ భాగవతం వినడం వల్ల వంతమా అనే, వంత అంటే బాధ, బాధ తొలగిపోయింది. ఎందుకంటే రేపు బాబు చావడానికి సిద్ధంగా ఉన్నాడు కదండి, అప్పటికే 7 రోజుల్లో 5వ రోజు వచ్చేసింది, అంటే ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రాణం పోయే స్థితి వచ్చింది నాకు, ప్రాణం పోతుందనే బెంగ ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఆ బాధ పోయింది. అసలు దాహం లేదన్నాడు ఆయన. నీ కథ వింటూ ఉంటే వంతమానే నీరు ఒట్టు అంటే నీరు తాగాలనే కోరిక పోయింది, ఆకలియును దూరమయ్యే ఆకలి కూడా దూరమైపోయింది, మనము తొంగలించే మనస్సుని ఆకట్టుకుంది నీ కథ, మనస్సుని సంపూర్ణంగా ఆకర్షించింది నీ కథ. ఆహా, ఇక నాకు ఆకలి లేదు, దాహం లేదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు నీ కథ వింటూ ఉంటే, నన్ను అనుగ్రహించు. ఆ కథ చెప్పనగానే శుకుడు ఒక క్షణం అలా చూసి, రాజా నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, అసలు నీకున్న భక్తి ఎవరికున్నది, బహుశ తీవ్ర వైరాగ్య సంపన్నత్వం నిన్ను పట్టుకున్నది, అందుకే భాగవతంలో దశమస్కంధంలో ఉన్న శ్రీకృష్ణుడి చరిత్ర వినాలనుకుంటున్నావు. భాగవతం అంతటికీ నిజమైన ప్రాణం దశమస్కంధం అంటే, తల్లి గర్భం ధరించి 10వ నెలలో పిల్లవాడిని కంటుంది, అందుకే శ్రీకృష్ణుడి యొక్క పుట్టుక దశమస్కంధంలో రావడం అంటే 10వ రోజు 10వ నెలలో పిల్లవాడిని కనడం అన్నమాట, అది అసలు రహస్యం. అందుకే దశమస్కంధం దాకా ఆగాడు ఆయన. 9 నెలలు గర్భమును ధరించి పురిటి వేదనంతా పడి 10వ మాసంలో పిల్లవాడిని కంటారు. అలాగే ఈ 9 స్కంధాలు 9 నెలలు, ఈ 9 నెలలు అయ్యాక దశమస్కంధం 10వ మాసం, అందులో శీర్షోదయం అవ్వాలి. అటువంటి కథను నువ్వు అడుగుతున్నావు. ఈ దశ విధములైనటువంటి పాపములను తొలగిస్తుంది. ప్రతి వ్యక్తి దగ్గర 10 పాపాలు ఉంటాయి. కాయిక పాపములు, వాచిక పాపములు, మానసిక పాపములు అంటారు వాటిని. కాయిక పాపములు అంటే ఏమిటి? శరీరముతో చేసే పాపములు. ఎవరు ఇవ్వకుండా ఒక వ్యక్తి యొక్క వస్తువు పట్టుకెడితే అది శరీరముతో చేసే మొదటి పాపం. అది దానికి ఎవరి పేరు? అదత్తానాం ఉపాదానం. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఈ పూలదండ, నా దగ్గర ఇది ఇప్పుడు నాది. నన్ను అడగకుండా మీరు ఎవరిన ఎత్తుకుపోతే నేను ఇవ్వకుండా పట్టుకుపోయిన పాపం మీకు వస్తుంది. అదే నేను ఇస్తే పట్టుకెడితే పర్వాలేదు. అందుకని అడగకుండా ఏ వస్తువు తీసుకెళ్ళకూడదు. దీనికి ఏమంటే అదత్తమైన దానిని స్వీకరించుట, ఇవ్వని దానిని పుచ్చుకొనుట. కాబట్టి అడగకుండా తీసుకోవడం మొదటి పాపం. రెండవది ఏమిటి? అవిధాన హింస. హింస ఎప్పుడూ కూడా విధానం లేకుండా చేయకూడదు. మనం అన్నం అక్కడ పెట్టుకోగానే ఆ అన్నాన్ని చీమలు పట్టి తినేస్తున్నాయి. అప్పుడు మనం అన్నం తినడానికి కుదరడంలా. ఇంటి నిండా చీమలే. అన్నం అక్కడ పెట్టినప్పుడల్లా, లేక పచ్చడి పెట్టినప్పుడల్లా, స్వీట్ చేసినప్పుడల్లా చీమలు తింటూ ఉంటే ఈ చీమల నుంచి మన అన్నం రక్షించుకోవడానికి చుట్టూ చీమల మందు రాస్తున్నారు. ఈ మధ్యన లక్ష్మణ రేఖ గీస్తున్నారు కదా, అది గీస్తే అది దోషం కాదట. ఎందుకని? నువ్వు తినడానికి పనికొచ్చి అన్నం పోతోంది కనుక చీమలు దోమలు పడింది తినకూడదు. దానికి పర్యూషితము అని పేరు. పర్యూషితం అంటే వెంట్రుకలు పడిన, చీమలు పడిన, దోమలు పడిన, ఎంగిరి పడిన ఆహారానికి పర్యూషితం అని పేరు. కాబట్టి మన అన్నాన్ని రక్షించుకుని మనం బతకడానికి ఒకవేళ నువ్వు హింస చేయవలసి వస్తే అది పర్వాలా. అనవసరంగా హింస చేస్తే అవిధాన హింస, అది శరీరముతో చేసే మహాపాపం. అవిధాన హింసలో ముఖ్యమైనది ఏంటనమాట? ఏదో అక్కడెక్కడో గోడ దగ్గర ఉన్నాయి చీమలు, మనకి సంబంధం ఏమిటి? వాటిని ఏవేసి చంపేసామనుకోండి, అది మహాపాపం. ఎక్కడో పాపం తొండ ఆడుకుంటుంటే కర్ర పెట్టి చంపుతారు పిల్లలెళ్ళి. అన్యాయంగా తొండం చంపడం అవిధాన హింస. అనవసరముగా ఎవరిని హింసించకూడదు. ఇది శరీరముతో చేసే రెండవ పాపం. ఇంకా మూడవది ఏమిటి? పరదారోప సేవనం. పరస్త్రీలని అన్యాయంగా వాళ్ళ ఇష్టం లేకుండా ఎత్తుకుపోవటం. ఈ మూడు శరీరముతో చేసే పాపం. ఇంకా వాచిక పాపములు నాలుగు. అంటే మాటలతో చేసే పాపములు. అందులో మొదటిది పారుష్యం. కఠినంగా మాట్లాడకూడదటండి ఎట్టి పరిస్థితుల్లో. ఎవరో దుర్మార్గులైతే అది వేరే విషయం. ఇప్పుడు నీచులు పుష్కరాలు వద్దు, స్నానాలు వద్దని పరికే నాస్తికవాదులు ఉన్నారు. అటువంటిప్పుడు గండ్రగొట్టలు పుచ్చుకుని పరశురాముళ్ళు వేసేయచ్చు, తప్పులేదు. కానీ అనవసరంగా మాత్రం కఠినంగా పలకూడదు. ఇప్పుడు ఆవిడ ఏదో లేచి వెళ్ళిపోతుంది అనుకోండి, ఏ ఎందుకు లేచి వెళ్ళిపోతున్నావు అని కఠినంగా తిట్టకూడదు. ఏమమ్మా ఏం పని వచ్చిందమ్మా అని మెత్తగా అనాలట. అనవసరంగా కఠినంగా పలకూడదు. అది పారుష్యము అంటారు. అంటే నోరు ఎలా పారేసుకోవడం. రెండవది ఇంకోటి ఏమిటనమాట, ఈ నాలుకతోటి రుచులను ఎక్కువగా కోరుకోకూడదు. అనవసరమైనటువంటి రుచుల్ని ఎంత ఆహారం కావాలో అదే ఊ తిండి వెంటే వెంపర్లు ఆడకూడదు. అది ఇంకోటి. మూడవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవన్నామస్మరణమునకు అంకితము కానటువంటి వాక్కులను, అశాస్త్రీయమైన వాక్కులను పలుకకూడదు. నాలుగవది, పెద్దలైనటువంటి వాళ్ళని, జ్ఞానుల్ని, పరమపతివ్రతల్ని అభాండములు వేయుట. పైశూన్యం అంటారు దాన్ని. పైశూన్యం చాలా ప్రమాదం అండి. వరుసగా నాలుగు పాపాల్లో ఒకటి పారుష్యం. కొండములు చెప్పుట. కొండాలు చెప్పడం అంటే ఏమిటనమాట? వాడి మీద వీడికి, వీడి మీద వాడికి లేనిపోయి చెబుతూ ఉంటారనమాట. ఏమండోయ్ ఆయన ఇలా చేసేట, ఆయన ఏం చేశాడో నువ్వు చూసావు అనేతంగా. అది లేనిపోయి చెప్తే మనకి ఎక్కేస్తే ఒక్కోసారి తెలియకుండానే అనమాట. ఇదిగో సత్యనారాయణ గారట చీమిడి చీది పక్కవాడి కంటించాడు, పాపం ఆయన ఎక్కడ కంటించాడు, పాపం ఆయన బాధ ఆయన పడుతుంటే. అంటే లేనిపోయి కొండని చెప్పడం అనమాట. ఇది మహాపాపం. కాబట్టి పారుష్యం కంటే పైశూన్యం ఇంకా. అనవసరంగా అసత్యం ఆడడం, అశాస్త్రీయమైన అసంబద్ధమైన వాక్కులు పలకడం, ఈ నాలుగు వాచిక పాపాలు. అసంబద్ధమైన వాక్కులు అంటే ఏమిటో తెలిసిన, నోటికి వచ్చిన ప్రేలాపన. సందర్భం ఉండదనమాట. వేదిక మీద భాగవతం గురించి మాట్లాడమంటే వాడు భాగవతం గురించి మాట్లాడటం అనేసి, ఏమండో విజయవాడలోనండి ఫలానా టీ సెంటర్లో టీ బాగుంది అన్నాడు అనుకోండి, ఈ వేదికకి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ భాగవతం గురించి మాట్లాడాలి ఆఖరు రోజు. సమీక్ష చెయ్యంటే విజయవాడలో టీ తాగొచ్చానండి అంటాడే, అది పిచ్చవాగుడు అంటారు. సంబంధం లేకుండా వాగడం. ఈ నాలుగు వాచిక పాపాలు. ఇంకా కాయిక పాపాలు, వాచిక పాపాల కంటే మానసిక పాపాలు మరీ ప్రమాదం. అవి మూడు ఉన్నాయి. ఆ మూడు పైకి కనపడవు, మనస్సులో ఉంటాయి అవి. ఆ మానసిక పాపాలు ఏమిటో తెలుసా? ఇతర వస్తువులని మనస్సులో కోరుకోవడం. పైకి ఏం అడగడు వాడు. కానీ కంకణం చేతికి బలే ఉంది పద్మనాగర్ గారిది, ఆయన ఇచ్చేస్తే బాగుండు. నిజానికి పైకి ఏం అడగపోయినా వాడి మనస్సులో పొరపాటునైనా, అందుకే కోరుకోకండి. ఇప్పుడు ఇతరుల యొక్క వస్తువు మానసికంగా కోరుకుంటే ఎక్కువ పాపంట. ఎందుకంటే అడిగేస్తే ప్రమాదం లేదు, ఇస్తే ఇస్తాను లేదా లేదు, నాకు ఆ సమయంలో అనుభవం కలిగితే లేకపోతే ఆనందం కలిగితే ఇస్తాను, లేకపోతే ఇవ్వడం కుదరదండి అంటాను, అది వేరే విషయం. అక్కడ ఒక 1000 కట్ట కనపడగానే మనది కాని సొమ్మును మానసికముగా కోరుకొనుట, అది ఎప్పుడు పొరపాటే. రెండవది భగవత్ సంబంధమైనటువంటి ధ్యానముల ఎడల అవిశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం లేకుండా ఉండడం. పైకి అన్ని కబులు చెప్తాడు, నారాయణ అనమంటే అంటాడు బయటికి వెళ్ళాక, ఈ నారాయణ అంటే లాభం ఉందంటారా అంటాడు, ఇంకేం ఉపయోగం, ఇది ఇంకా ప్రమాదం. మానసికముగా ఇతరుల యొక్క సంపదను కోరుకొనుట, విశ్వాసము పైకి నటిస్తూ మనస్సులో అవిశ్వాసంగా ఉండడం, మూడవది వేదాదుల మీద నమ్మకం లేకపోవటం, ఇవి మానసిక పాపాలు. ఈ రకమైన పది పాపములు కలిపి దశ పాపములు, వీటిని ఏమంటాం దశ విధ పాపాలు. వీటిని తొలగిస్తుంది గనకే దసరా, దశహర దాని అసలు పేరు. దసరాకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దశహర, ఈ పది పాపాలు తొలగుతాయి. ఈ పది పాపములను తొలగించడం కోసం భగవంతుడైన కృష్ణుడు పదవ స్కంధంలో పుట్టాడు. దశమ స్కంధం అంటే దశ విధ పాప ప్రక్షాళన కార్యక్రమము అని అర్థంట, అది అంతరార్థం. తెలుసో తెలియక ఈ పది పాపాలు మనం చేస్తుంటాం, ఇప్పుడు ఈ దశమ స్కంధంలో అడుగు పెట్టగానే ఈ పది పాపాలు పోతాయి. ఎందుకంటే కృష్ణ అనే శబ్దం వినడం, కృష్ణుడి యొక్క పుట్టుక వినడం, ఈ దశ విధ పాప ధ్వంసం అనమాట. నేను చెబుతున్నది కాదు, శ్రీధరుడు చెప్పాడు ఇది, ఇంకోడు చెప్పలా. సాక్షాత్తు భాగవతానికి వ్యాఖ్య రాసినవాడు ఆయన, పరమజ్ఞాని. శ్రీధర వ్యాఖ్య అంటే చాలా గొప్పది సంస్కృతంలో. ఈ భాగవతానికి వ్యాసుడు రాసిన దానికి 5000 సంవత్సరాల క్రితం రాశాడు ఆయన వ్యాఖ్యించుమించుగా. అంత గొప్ప వ్యాఖ్య వంటి వ్యాఖ్య మరొకటి ఉండదు. ఆయన 10 పాపాలు తొలగించడానికే పదో స్కంధంలో పదో మాసంలో పుట్టినట్టుగా పుట్టాడు ఆయన అని చెప్పారు. అందుకే శుకుడు, ఇది పరమ పవిత్రమైన గ్రంథం. కృష్ణావతారం ఘట్టం అంటే అంత గొప్పది. కృష్ణుడి లీలల్లో ఆకర్షణ ఉంటుంది, దోషాలని నాశనం చేసే శక్తి ఉంటుంది. అది వినాలనుకుంటున్నావు, నీవెంత జ్ఞానివయ్యా అన్నాడు ఆయన. సమ్యగ్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా. ఓ రాజా, నీ బుద్ధి ఎంత గొప్ప బుద్ధి అయ్యా, సమ్యగ్ వ్యవసిత అన్నాడు. అంటే నీ బుద్ధి చక్కగా ఉంది, ఎలా ఉండాలో అలా ఉన్నది. నీ బుద్ధి సంపూర్ణముగా ధర్మ మార్గంలో ప్రవర్తిస్తున్నది. రాజేంద్ర, నీ బుద్ధి ఎందుకు సక్రమంగా ఉందన్నానో తెలిసినా, వాసుదేవ కథాయాం తే యజ్జాత నైష్ఠికీరతి, పూర్తిగా నీ మనస్సు వాసుదేవుడి కథలు వినాలి అని లగ్నమయ్యిందనమాట. నీ బుద్ధి విష్ణువు కథల మీద లగ్నమయ్యింది. ఇక్కడ కృష్ణుడనల, నారాయణుడనల, విష్ణువనల, వాసుదేవ కథ. ఎందుకన్నమాట అంటున్నాడు, వసుదేవుడి కొడుకు వాసుదేవుడు, వసుదేవుడికి పుట్టబోతున్నాడు ఇప్పుడు, అందుకని వాసుదేవ కథల యందు లగ్నమయ్యింది. కేవలం వసుదేవుడి కొడుకైతేనే వాసుదేవుడా అంటే, వసుదేవుడికి కొడుకుగా పుట్టిన క్రితం శ్రీ మహావిష్ణువుకి వాసుదేవ లేదా? ఎప్పుడో యుగయుగాలుగా ఆయనకి వ్యూహ చతుష్టమైన 4 ఉన్నాయి. అందులో 1 వాసుదేవ, 2 నారాయణ, 3 సంకర్షణ, 4 ప్రద్యుమ్న. ఈ 4 రూపములతో లోకాలను ఉద్ధరిస్తాడని సృష్టి ఆరంభంలో ఆయనకు వాసుదేవ స్వరూపం గురించి చెప్పారు. వాసుదేవ అంటే ఏమి గుణము లేకుండా, రూపము లేకుండా, కర్మము లేకుండా అంతటా వ్యాపించి ఉన్న మహాచిచ్చక్తి, చైతన్య శక్తి. అందుకని ఎల్లయందును తావసీయించుట, ఎల్ల తనయందునుండుట, అన్నిటిలో తానుంటూ అన్నీ తనలో ఉంటే ఆ రూపమునకు వాసుదేవుడని పేరు. అటువంటి శుద్ధ బ్రహ్మము పరాత్పరత్వాన్ని గురించి వింటున్నావని ఒక అర్థం, వసుదేవుడికి పుట్టబోతున్న వాసుదేవుడి కథ కూడా వినబోతున్నావు. ఆయన మీద నీ బుద్ధి నైష్ఠికీరతి, నిష్ఠతో కూడింది. ఇంకా నాకు కృష్ణ చరిత్ర తప్ప మరొకటి వద్దు 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 అనుకుంటూ సంపూర్ణముగా ఆయన చరిత్రని ఆస్వాదించాలనుకుంటున్నావు. ఇంత లగ్నం చేసి ఎవరు వినగలుగుతారు? కాసేపు వింటే మనస్సు రకరకాలుగా చెదిరిపోతుందే, అలా వెళ్ళిపోకుండా ఏకాంత భక్తిని అలవరుచుకున్నావు. అందుకే నీ బుద్ధి సద్బుద్ధి, జ్ఞానబుద్ధి, పవిత్ర బుద్ధి, అదే నిజమైన బుద్ధి. వాసుదేవ కథా ప్రశ్న పురుషాంత్రీన్ పునాతి, ఈ విష్ణువు యొక్క కథలు 3 రకాల మనుషుల్ని పవిత్రం చేస్తాయి. ఆ 3 రకాల మనుషులు ఎవరు అంటే, 1 వక్తారం, ఉపన్యాసం చెప్పేవారు. మనం భక్తితో రోజు ఉపన్యాసం చెబుతున్నాను కానీ ఇప్పుడు అలా ఉపన్యాసం చెప్పేవాడిని. చాలా గొప్ప శ్లోకం ఈ శ్లోకాన్నట,
ఏకాదశి నాడు 108 సార్లు చదివితే ఏకాదశి నాడు ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని వాడికి పునర్జన్మ ఉండదని చెప్పారు వ్యాసుల వారు, శ్రీ శుకుల వారు చెప్పారు. దీన్నే భక్త జయదేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పిన శ్లోకం అంత గొప్ప మంత్రశ్లోకం. ఏమిటది? సమ్యక్ వ్యవసిత బుద్ధిస్తవ రాజర్షి సత్తమ వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికీరతి వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథా. ఇది అంత గొప్ప శ్లోకాలు. ఇవి అంటే దీని అంతరార్థం ఏమిటో చెబుతా వినండి. ఇప్పుడు నీవు వాసుదేవుడి కథలు వినాలనుకున్నావు. ఆ వాసుదేవుడికి సంబంధించిన కథా ప్రశ్న మూడు రకాల వ్యక్తుల్ని తరింపజేస్తుంది. ఆ ముగ్గురు ఎవరు అంటే వక్తారం, ఉపన్యాసం చెప్పేవాడు. మనస్సుని ఆనందంగా చేసుకుని ఆ వాసుదేవుడి కథల మీద ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తూ చెప్పేటటువంటి వక్త వాడు వైకుంఠానికి అడతాడు. రెండోది పృచ్ఛకం. అప్పుడప్పుడు వీటిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు కథ అయ్యాక బయటికి వెళ్ళాక, ఏమండి నాకు భాగవతంలో ఈ అనుమానం వచ్చింది అని తీర్చుకునేవాడు. మళ్ళీ మధ్యలో అడగకూడదు, అడిగితే వెళ్ళి నరకానికి పోతారట. అందుకని మధ్యలో కాకుండా ఆ కర్ణ ఏ కాగితం మీదో రాసో లేకపోతే విడిగా ఉన్నప్పుడు అడిగి సందేహాలు తీర్చుకోవడానికి ప్రశ్న వేసేవారికి పృచ్ఛకులు అని పేరు. పృచ్ఛకుడు ప్రశ్నించువాడు, ప్రశ్నించేవాడిని తరింపజేస్తుంది. శ్రోత్రూన్ అంటే వినేవారిని, వినేవారిని పరమ పవిత్రుని చేస్తుంది. ఎలాగట? అందుకే ఈ శ్లోకం గొప్పదే. తత్పాద సలీలం యథ, తత్పాద సలీలం ఆయన పాదాల నుంచి పుట్టిన నీరు. ఇంతకీ విష్ణు పాదాల నుండి ఏం పుట్టింది? గంగ. గంగానది ఎంత పవిత్రమైనదో భాగవత కథ అంతకంటే పవిత్రమైనది. అందుకే భాగవత కథని చెప్పేవాడు, ప్రశ్నించేవాడు, వినేవాడు గంగలో స్నానము నిరంతరము, ఈ గంగలో కూడా కాదు వైకుంఠ గంగలో విష్ణు పాదాల నుండి పుట్టిన చోటకెళ్ళి స్నానం చేస్తే ఎంత పవిత్రుడవుతాడో అంత పవిత్రుడవుతాడు ఏకంగా. ఏం అద్భుతంగా చెప్పారండి. అసలు ఈ శ్లోకానికి పోతన గారు రాసిన పద్యం వింటే మీకు అబ్బా ఇంత బాగా రాశాడనిపిస్తుంది అనమాట. విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పునరుని వినుచుండునరున్ విష్ణు కథ సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలులజేయున్. విష్ణుపాదాల నుండి పుట్టిన గంగవలే పవిత్రుల్ని చేస్తుంది. పైగా అక్కడ విష్ణుపది జలమండలంలో పైకి కేవలం గంగ ననిపిస్తుంది. గంగ కూడా ఇక్కడ గంగ కాదట, ఇంకా భూలోక గంగలో కొంత కాలుష్యం ఉన్నది. భూలోకానికి వచ్చాక గంగలో కొన్ని దోషాలు ఉంటాయి. అదే వైకుంఠం దగ్గరికి వెళ్ళి అప్పుడే ఆయన పాదాల్లోంచి పుడుతున్న గంగ దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తే అది గంగోత్రి అంటే నిజమైన గంగోత్రి. అది అక్కడికి వెళ్ళి స్నానం చేసామనుకోండి ఇంకా అసలు విష్ణు దర్శనం, పైగా పాదాల స్పర్శ, ఆ పాదాలను చూస్తున్న నీళ్లతో నెత్తి తడుపుకున్నాం. అటువంటి వాడి మోక్షం, అటువంటి వాడి జ్ఞానం, అటువంటి వాడి స్వచ్ఛత ఎవరికైనా వస్తుందా? అలాగ భాగవతాన్ని శ్రద్ధతో చెప్పేవాడు, వినేవాడు, ప్రశ్నించేవాడు ఈ ముగ్గురు కూడా అంత స్థాయికి వెళ్ళి తరిస్తారు. శ్లోకం శ్లోకమే, తాత్పర్యం తాత్పర్యం అంత బాగా రాశారు పద్యం అన్నమాట. అందుకనే భక్తజయదేవుడు ఈ రెండు శ్లోకాలు చదివి ప్రారంభంలోనే ఒక మాట అన్నాడు ఆయన, నాయనలారా మీరు తరించాలనుకున్నారా, ఇంకా కృష్ణస్మరణ తప్ప మరొక దిక్కు లేదు. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ మంజుతర కుంజతల కేళి సదనే మంజుతర కుంజతల కేళి సదనే ఇహ విలస రతిరభస హసిత వదనే నవభవద శోకదళ శయన సారే ఏ నవభవద శోకదళ శయన సారే మాధవ సమీపమిహ కురుమురారే మంగళ శతాని ప్రవిశరాధే 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 ప్రవిశరాధే. మనందరి జీవుల యొక్క సమష్టి తత్వం అంటే జీవాత్మలందరికీ ప్రతీక ప్రేమైక స్వరూపిణి రాధాదేవి. ఆ రాధని అంటే ఓ జీవులారా ఇందులో ప్రవేశించండి. ఎందులో ప్రవేశించండి అంటే ప్రారంభంలో చెప్పాడు, ఏది హరిస్మరణే, హరి యొక్క స్మరణ యందు నీకు మనస్సున్నట్టయితే. నేను హరిస్మరణ చెయ్యాలి హరిస్మరణ చెయ్యాలి హరిస్మరణ చెయ్యాలని నీకు కోరిక ఉంటే, పైగా ఆ కోరిక కూడా సరసం మనోహ అన్నాడు, మనస్సు అంత ప్రేమతో లీనమవ్వాలట. భగవంతుడికి ప్రేమ భక్తి ఎక్కువ ఇష్టం. నీకు హరిస్మరణ చెయ్యాలని మనస్సు పూర్తిగా సరసమైతే, ఆనందంతో ఉంటే, సంపూర్ణ భక్తితో హరిస్మరణ చెయ్యాలనే కోరిక ఉంటే. రెండోది ఏది విలాస కళాసు కుతూహలం. విలాస కళాసు అంటే ఏమిటి అర్థం అన్నమాట, ఆయన భగవంతుడి యొక్క చరిత్ర విలాసం, కృష్ణ విలాసం. అదే శివుడిదైతే హర విలాసం అంటాం, శివుడి యొక్క లీలలు. ఇక్కడ విలాసం అంటే శ్రీకృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయే, ఆ లీలలు గొప్ప కళలు. ఆ కళలు, ఆ లీలలను వినాలి అని నీకు మనస్సు లగ్నమైతే, నీ మనస్సు దాన్ని కోరుతుంటే, కుతూహలం ఉంటే, నేను రాసే పవిత్రమైన పదములను చదువుకో, అంటే నేను రాసే పాటలు పాడుకో. పాటలు అంటాం కానీ ఇవి నిజంగా చాలా అద్భుతమైన గీతాలు, ఇవి గొప్ప ఛందస్సుతో కూడినటువంటి కావ్యాలు ఇవి. రెండోది ఏమిటో తెలుసా, మధుర కోమల కాంత పదావళి అన్నాడండి ఆయన. అసలు ఏమి అద్భుతమైన కవిత్వం అండి, ఆయన పాదాలు, ఆయన పాదములు మధురముగా ఉంటాయి, అందుకే మధురాధిపతే అఖిలం మధురం. ఆయన పాదాలు కూడా మధురంగా ఉంటాయట, ఆ పాదాలను ముట్టుకుంటే ఏదో తెలియని ఆనందం వస్తుంది కదా, అందుకని మధుర పాదాలు. పైగా ఆ పాదములు కూడా ఎటువంటివి, కోమలం అన్నాడు. మధుర కోమల కాంత పదావళిం, ఈ శబ్దం వంటి శబ్దం ఇంకెవరు వాడలేరు. శ్రీకృష్ణుడి పాదములు మధురమైనవి, కోమలమైనవి. ఆయన అందరికీ దిక్కైన పురుషుడు, ఆయన పాదములను ఆశ్రయించని ఒక అర్థం. పైకి ఎలా కనపడుతుంది, రెండోది ఏమిటి, శ్రీకృష్ణుడి చరిత్ర ఎటువంటిది, మధురం. ఆ కథ ఎటువంటిది, వినేవాడికి కోమలంగా మృదువుగా ఉంటుంది. కాంత, మంచి తేజస్సుతో కూడిన పదావళిం అంటే శ్లోకాలు, శబ్దాలు. శ్రీకృష్ణుడి చరిత్ర అంతా మధుర పదాలతో ఉంటుంది. వ్యక్తిగా చూస్తే కృష్ణుడి పాదాలు నిజంగా మృదు మధురంగా ఉంటాయి. కృష్ణుడి పాదాలు పట్టుకోండి అంటాడు, కృష్ణుడి యొక్క చరిత్ర మధురమైనది, అది చాలా అందమైనది, ఆ చరిత్రను పట్టుకోండి. అలా పట్టుకుంటే ఈ జయదేవుడు మిమ్మల్ని తరింపజేస్తాడు. నేను రాస్తున్నానని కాదు, నా రాతలో గొప్ప ఉందండల్లా ఆయన, నా చేత ఇదంతా రాయించుకున్న పరమాత్మని చరిత్రలో ఉంది ఆ గొప్పతనం, ఆ చరిత్ర స్వీకరించండి, మీరు తరించండి. అంటే కృష్ణ చరిత్ర అంత గొప్పది, అందుకే అది వక్తారం పృచ్ఛకం శ్రోత్రూన్ తత్పాద సలిలం యథ. ఆయనని గురించి ప్రశ్నించేవాడు, వినేవాడు, చెప్పేవాడు అందరినీ తరింపచేస్తుంది ఆయన పాద ఉద్భవయైన గంగవలే. అటువంటి కథ చెబుతున్నా విను, భూమిర్దృప్త నృపవ్యాజ దైత్యానీక శతాయుతై ఆక్రాంత భూరి భారేణ బ్రహ్మాణం శరణం యయౌ బ్రహ్మా తదుపధార్యాథ సహదేవైస్తయా సహ జగామసత్రినయనస్తేరం క్షీరపయోనిధేహే. మహారాజా, ఒకప్పటి మాట, ఈ భూలోకంలో త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపర యుగం రాగానే క్రమక్రమంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో భాగంగా చచ్చిపోయిన రాక్షసులంతా పూర్వం కృతయుగంలోను త్రేతాయుగంలోను ఇటు విష్ణుమూర్తి ఇటు ఆయన అవతారాలు రామచంద్ర ప్రభు మొదలైనటువంటి వారందరి చేతిలో చచ్చిపోయిన పరమ క్రూరులైన రాక్షసులంతా మళ్లీ భూలోకంలో పుట్టారు. ఈ రాక్షసులు పూర్వంలాగా రాక్షసుల్లా పుట్టలేదు, పెద్ద పెద్ద కోరలతో కొమ్ములతో భేకరాకారంతో పుట్టడం మానేసి ఈసారి టెక్నిక్ చేశారట, గవర్నమెంట్లో చేరిపోయారు వాళ్ళు. అందుకే మహారాజుల యొక్క వంశాల్లో రాజులకు కొడుకులు కాబట్టి భూమిని ఆక్రమించారని చెప్పాడు ఆయన. పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా, కలియుగంలో మనల్ని పరిపాలించేవాళ్లుగా యూనివర్సిటీల్లోనూ లేక మంచి మంచి ప్రొఫెసర్లుగా ఇలాంటి వాళ్ళ రూపంలో కూడా పుడతారట రాక్షసులు. కొంతమంది దేవతలు ఎలాగో ఉంటారు, రాక్షసులు ఇలా పుడతారట. అలా పుట్టి పుష్కరాల స్నానం వద్దు, జన విజ్ఞాన సమితి అనే పేరుతో అజ్ఞాన సమితులు పెడతారట వాళ్ళు. భాగవతంలో చెప్పారు, భవిష్య పురాణంలో చెప్పారు, వీళ్ళంతా రాక్షసుల కింద ఉంటే చంపడం తేలిక, కానీ వీళ్ళు రాక్షసుల్లో కాకుండా మనలో కలిసిపోయి మనల్ని సర్వనాశనం చేయడానికి, మన యొక్క సంస్కృతిని దెబ్బతీయడానికి పుడతారన్నమాట. వీళ్లతో ఎక్కువ ప్రమాదం వస్తుందన్నమాట. అందులో కలియుగంలో ఎక్కువగా బాగా చదువుకున్న వాళ్ళ రూపంలో పుడతారు. వీళ్ళు పరమమూర్ఖులై ఈ చదువు యొక్క పరమావధి తెలుసుకోలేక నాస్తికవాదంతో దేవుడు లేడు దెయ్యం లేడు అంతా విజ్ఞానం అంటాడు. వీడు మొహానికి విజ్ఞానం అంటే ఏంటో తెలియదు, అది పెద్ద జ్ఞానం.
అలాంటి వాళ్ళుగా పడతారట. ఈ శ్లోకంలో చెప్పారు, భూమిరు దృప్త అంటే భూమిని ఆక్రమించారు, నృపవ్యాజ అంటే మహారాజుల యొక్క వంకతో, వాళ్ళు రాజులు కాదు మహారాజుల యొక్క వంశాల్లో పుట్టారు, దైత్యానీక శతాయుతై వేలాది మంది రాక్షసులు, కోటాను కోట్ల రాక్షసులు భూలోకంలో మహారాజుల యొక్క వంశంలో వాళ్ళ భార్యల గర్భాల్లో ప్రవేశించి పుట్టారు. వాళ్ళల్లో చాలామంది ఉన్నారు పరంపరలో, ఈ జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరధుడు, కంసుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు, శకుని, వీళ్ళందరూ కూడా రాక్షసంశతో పుట్టిన వాళ్ళు. వీళ్ళంతా భూలోకంలో పుట్టారు. పుట్టేం చేశారు, భూమిని ఆక్రమించుకున్నారు. వీళ్లే సింహాసనాల మీద కూర్చున్నారు, పెద్ద పరిపాలన మొదలుపెట్టారు. ఈ పరిపాలనలో వీళ్ళు పాపాత్ములు గనక గోవుల్ని హింసించడం మొదలెట్టారు. అసలు వాటి గుర్తుపెట్టుకోండి, ఆవుని పూజించండి అంటే తక్కిన వాటిని పూజించొద్దనే ఎక్కడన్నా శాస్త్రం చెప్పిందా? పిచ్చ పిచ్చవాళ్ళు కాబట్టి బర్రెల్ని పూజించకూడదు అంటాడు వాడు, గొర్రెలు పూజించొద్దన్నారా? ఎవరిని హింసించొద్దని చెప్పారు మన వాళ్ళు? ఒక్క గోవులకున్న స్థాయిని బట్టి ఎక్కువ చూడమన్నారు. ఇప్పుడు అలా అన్నవాడు ఓ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, ఆ ప్రొఫెసర్కి ఎందుకు ఇంతగా అంత జీతం ఇవ్వాలండి? నెలకు 1,00,000 రూపాయలు, 2 లక్షలు వాడి దగ్గర పనిచేసే ప్యూనికి ఇవ్వరే? ఆ మాట వాడు అడగడే. ప్యూన్నేమో వాడు నోటుకు వచ్చినట్టు తిడతాట. ప్యూనికి 10,000 జీతమా, వీడికి 1,00,000 జీతమా, ఎందుకు ఇస్తున్నావు? నువ్వు చదువుకున్నావు కనుక, వాడు చదువుకోలేదు కనుక. అలాగే గోవుల్లో కొంత శక్తి ఉన్నది కనుక వాటిని ఎక్కువ పోషించన్నారు. అంతేగాని గేదెలు చంపన్నామా మనం ఎవరన్నా? గేదెని ఎంత జాగ్రత్తగా చూస్తామండి. ఎక్కడికక్కడ మహాకావ్యాల్లో కూడా మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందధి, గేదె పెరుగు వడ్డించని కాళిదాసు లాంటి వాళ్ళు చెప్పారు. గేదెల్ని తిట్టామా? గేదెల్ని ఎవడు తిట్టలా, గొర్రెల్ని అసలు తిట్టలేదు పాపం. మేకల్ని ఎంతో జాగ్రత్తగా చూశారు. కాకపోతే పశువులలో గోవులకున్న ఒక ప్రత్యేకత వల్ల వాటికి ఎక్కువ పూజార్హత వచ్చింది. సృష్టిలో బాగా చదువుకున్న వాడికి, మేధావికి ఎప్పుడూ ఉంటాయి ఆ పూజార్హతలో. అంతే తప్ప మన సంస్కృతి ఎటువంటిదో తెలుసా? చండాలోస్తు సతుద్విదోస్తు గురురిత్యేష మనీషా మమ అని పలికిన శంకరాచార్యుడి భూమిలో పుట్టాం మనం. జ్ఞానం ఉంటే, చదువుకుంటే వాడు చండాలుడైనా వాడు బ్రాహ్మడైనా ఇద్దరూ గురువులే, వాడే నాకు గురువు అన్నాం. ప్రతి ప్రాణిలో కొండ చెలవలో గురువుని చూశాం, తేనెటీగలో గురువుని చూశాం, వేశ్యులు గురువుని చూశాం. ఏకాదశ స్కంధంలో వేశ్యని కూడా గురువుగా భావించాడండి. అవధూతోపాఖ్యానంలో ప్రతి వ్యక్తిలో ఒక్కొక్క గొప్ప శక్తి ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పరమాత్మయే. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా పరబ్రహ్మమే. శ్రీకృష్ణుడు సునిచైవ శపాకేచ పండితాహ సమదర్శిన అన్నాడు. కుక్క మాంసం తినేవాడిలో కూడా జ్ఞానులు ఒకే పరబ్రహ్మను చూస్తారు. మనం ఎవరిని చంపమనం, ఎవరిని అగౌరవపరచం, అంతా సమానమే. అలాగని పరమ పవిత్రమైన ఆర్షధర్మాన్ని నాశనం చేస్తే మాత్రం అందరూ గండ్రగొడ్డలు గుచ్చుకుని అవసరం అయితే వాళ్ళకి బుద్ధి చెప్పాలి, హింసతో కాదు, వాక్కుతో జయించాలి వాడని. అనవసరంగా మిగతా వాళ్ళకి మళ్ళీ బాంబులు పెడితే, బాంబులు పెట్టే దుర్మార్గుడికి మనకి తేడా ఏముంది? వాడు నీచుడు. మనం అలా నీచత్వంతో కాకుండా నిలబడి, ఇప్పుడు పుష్కరాల్లో స్నానం చెయ్యొద్దంటే 100,000 సంఖ్యలో వీళ్ళు స్నానం చేయండి, ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు కొంతమంది చచ్చిపోయారు అంటున్నారు. చావు భగవంతుడు ఎప్పుడో చోటిస్తాడండి. నేనైతే గర్వంగా తవ్వడానికి సిద్ధపడతాను. అలాగని చచ్చిపోయిన వాడు పాపాత్ముడని కాదు పాపం. దురదృష్టవశాత్తు ఎవరైనా చచ్చిపోతే అటువంటి పుష్కరాల్లో చచ్చిపోయిన వాడికి శాశ్వత వైకుంఠం ఇస్తారట, తెలిసినా మీకు? ఎప్పుడూ అందరం సుఖంగానే ఉండాలి. అంత మాత్రం చేత ప్రతి రంగంలో ఎక్కడో చోట దుర్మరణం వస్తే దాన్ని హైలైట్ చేసి అసలు స్నానమే చెయ్యొద్దంటాడు. అసలు నదుల్లో శక్తి లేదు, మురిగ్గుంటలైనా అందులో ఒకటే, కృష్ణైనా ఒకటే. అంటే ఇది పరమ నాస్తికవాదం. ఇటువంటి నీచుల రూపంలో భూలోకంలో రాక్షసులు పుట్టారట. ఇటువంటి వాళ్ళు భూమిని ఆక్రమించారు, ధర్మ నాశనం చేసేశారు. దాంతో లోకం అట్టుడిగిపోయింది. ఏం చేయాలో తెలియక భూదేవి గజగజలాడిపోయిందిట. దాంతో తట్టుకోలేక పరుగు పరుగున గౌరుభూత్వ అశ్రుముఖి ఖిన్న క్రందంతి కరుణం విభో. వెంటనే ఆవిడ ఒక గోరూపం ధరించి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళింది. ప్రభు బ్రహ్మదేవ రక్షించు రక్షించు, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, నీకు నమస్కారం. ఏ ముహూర్తంలో ఈ భూమి సృష్టింపబడిందో అన్నీ కష్టాలే కదయ్యా నాకు. భూమండలానికి ఎప్పుడు సుఖం ఉన్నది గనక, ఈ భూమిలో ఉన్న జీవశక్తిగా ఉన్న దేవతని నేను అలవటించిపోతున్నాను ఎప్పటికప్పుడు. 4 రోజులు కృష్ణుడు పుడతాడు, రామావతారమో మత్స్యావతారమో ఇంకో వరాహ అవతారం ఎత్తుతాడు, అప్పుడు ధర్మం వస్తోంది. మళ్ళీ ఆయన అలా పెడతాడు, మళ్ళీ అధర్మ పరులు పెరిగిపోతున్నారు. నీకు తెలుసు కదా, 1,00,000,000 సత్యవంతుల్ని భరిస్తాను, 1,00,000,000 ధర్మాత్ముల్ని మోస్తాను, ఒక్క అధర్మ పురుణ్ణి, ఒక్క పాపాత్ముణ్ణి, ఒక్క అసత్యవంతుణ్ణి మొయ్యలేను. ఇప్పుడు భూమండలం అంతా అధర్మ పురులతో నిండిపోయింది. వేళ్ల నుంచి నన్ను రక్షించు రక్షించు బాబోయని వేడుకున్నది. అలా వేడుకుంటే బ్రహ్మగారు ఆవిడ్ని ఓదార్చాడు.
ఓదార్చిన తర్వాత బ్రహ్మ ఏం చేశాడో అత్యద్భుతమైన ఘట్టాలతో కృష్ణావతార ఘట్టంతో రేపు మళ్ళీ అడుగు పెడదాం. ఇంకా మనకి 20 రోజులు మాత్రమే మిగిలింది. ఆ 20 రోజులు కూడా పరమ పవిత్రమైన ఈ శ్రీకృష్ణ ఘట్టం విని అందరం కూడా ధరిద్దాం. చాలా మంచిదండి. గర్భవతులు ముఖ్యంగా ఇదోటి చెప్పాలి మీకు, గర్భవతులు దశమస్కంధం వింటే ఇంకా వాళ్ళకి మామూలు సంతానం కాదు, మహాయోగులు జ్ఞానులు సంపదలు కలిగిన వాళ్ళు పుడతారు, కృష్ణ పరమాత్మ లాంటి వాళ్ళు పుడతారు. అసలు అందరూ వినాలి. అందులో గర్భవతులు చిన్నపిల్లలు ఒకటి వినమని చెప్పారు. వార్ధక్యంలో ఉన్నవాళ్ళు అనారోగ్యవంతులు వింటే ఇంకా శుభాలు కలుగుతాయి. మనం రోజు కూడా 6:20కి ఎందుకు వస్తున్నామంటే ఒకటి కృష్ణాష్టకం చెప్పుకోవడానికి, అయిన వెంటనే శంకరాచార్యుల వారి యొక్క అష్టోత్తర శతనామాన్ని తప్పక చెప్పాలి. ఎందుకంటే జగద్గురువుల ఆజ్ఞ, దానిని మనకి స్వయంగా ప్రసాద్ గారు చెప్పారు గనక, హరిప్రసాద్ గారు, అది కూడా చెప్పుకుని మనం పెడతాం. కాబట్టి ఒక 10 నిమిషాల కాలం ఉంటుంది గనక ఆ కాలములో మనం కొంచెం ముందు చెప్పుకుంటే కానీ కథ అవ్వదు గనక కరెక్ట్గా 6:20 కల్లా రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి.